பெருமித எதனா உண்டுச்சம் நாராயணா நாராயணா ஓம் நமோ நாராயணாய வாசுதேவா வாசுதேவா ஓம் நமோ பகவதே வாசுதேவாய சிவாய நமக சிவாய நமக ஓம் நம சிவாய. இப்படி மனம் இக்கடி தணுக்கு கிராமம் இச்சேசம் ఈ తణుకు గ్రామంలో చాలామంది పండితులు ఉన్నారు. ఇక్కడ మనమే వచ్చి చెప్పాలనేది తణుకులో ఎవరన్నా పండితుల చేత ఎప్పుడు ఇలా ప్రవచనం చెప్పిస్తూ ఉండవచ్చు. విద్య ఎవరు సొంతం కాదు, ఏ ముఖంలో నుంచి ఏ విద్య వస్తుందో చెప్పలేను. ఇది క్షత్రియ సంక్షేమ పరిషత్తు. భవిష్యత్తులో ఎవరైనా ఈ బిల్డింగ్కి ఫండ్ ఇస్తే బహుశా ఈ బిల్డింగ్కి ఇంకా రుణాలు లేవనుకుంటున్నాను నేను. క్షత్రియ సంక్షేమ పరిషత్తు ఇది క్షత్రియాస్ కానివ్వండి నాన్ క్షత్రియాస్ కానివ్వండి, దగ్గర కమిటీ వారు ఎలా నిర్ణయించుకుంటే అలాగా కొంచెం వెల్ఫేర్ ఫండ్ వసూలు చేయాలి. ఈ వెల్ఫేర్ ఫండ్ ఇక్కడ పాలకులని తణుకులు ఇచ్చేది సరిపోదు, బహు తక్కువ. అయితే ఫండ్ లేక ఇవ్వలేకపోతున్నారు. అక్కడ కాకినాడలో చౌదరి ఇస్తూ ఎవరు వెల్ఫేర్ ఫండ్ ఇచ్చినా అది బ్యాంకులు వేస్తారు. అసలు ఏం కదపడం, అందరూ వడ్డీ తీసి అసల్లో వడ్డీ తీసి ఆ వడ్డీయే ఖర్చు పెడతారు. అలా ఎంత ఫండ్ వస్తే బిల్డింగ్ ఫండ్కి ఇంకా డబ్బు పుచ్చుకొని వెల్ఫేర్ ఫండ్కే పుచ్చుకుంటారు. బిల్డింగ్ ఫండ్ సరిపోతుందా కదండి డబ్బు? మళ్ళీ నీళ్లు దొరికే చోట నూతులు తవ్వటం ఎందుకు? బిల్డింగ్ సరిపో బిల్డింగ్ ఫండ్ వెల్ఫేర్ ఫండ్ తీసుకుంటారు ఎవరైనా డొనేషన్స్ ఇచ్చినా. ఆ వెల్ఫేర్ ఫండ్ ఇచ్చింది బ్యాంకులు వేస్తారు, బ్యాంకులు వేసి వడ్డీ మాత్రమే ఖర్చు పెడతారు. అలాగే ఇప్పుడు 9 లక్షల వడ్డీ వచ్చే అసలు బ్యాంకులు వేశారు, సంవత్సరానికి 9 లక్షల వడ్డీ వస్తుంది. ఆ వెల్ఫేర్ ఫండ్ నిమిత్తం నా వంతుగా నేను ఈ క్షత్రియ సేవా సంక్షేమ సంఘానికి 1 లక్ష రూపాయలు ఇస్తాను. బహుశా మార్చిలో ఇవ్వచ్చు, ఏప్రిల్లో ఎప్పుడు ఇస్తారో నేను చెప్పలేదు. నాకు అవకాశం ఉన్నప్పుడు ఇస్తాను. ఈ దీని వెల్ఫేర్ ఫండ్ నిమిత్తం దాని మీద వచ్చి వడ్డీ తీసి కమిటీ ఖర్చు పెట్టచ్చు. వెల్ఫేర్ ఫండ్కి విలువ ఇస్తున్నాం కానీ మనకు కనిపిస్తున్న మనుషులకి, ప్రాణం ఉన్న మనుషులకి ఎక్కువ విలువ ఇవ్వటం లేదు. రాళ్ళక 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. భగవాన్ అవునారు, భగవాన్ అన్నారు అవును, మనం ఏం చేస్తాం రాతి మనుషులకి రాతి దేవుళ్ళు ఉండాలన్నారు. మనం చెబితే వింటారా? కొంతమంది మనసులు రాతిలా ఉంటే వాళ్ళకి రాతి దేవుళ్ళే పనికి వస్తారు, కానీ మామూలు వాళ్ళు పనికిరారు. ఆ రాళ్ళు వేసి తిరుగుతూ ఉంటారు. మన దేశంలో భక్తులకు కూడా రాతి దేవుళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం. అయ్యే ఈ సంక్షేమ పరిషత్ వారు ఇంకా కొంత ఫండ్ రైజ్ చేయాలి అవకాశం ఉన్నప్పుడల్లా. దానికి సోర్స్ ఎవరింటికాడన్నా పెళ్ళి అవుతుందనుకోండి, ఇలా పెళ్ళికి వెళ్ళామంటే మీ ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నారు కదా, మాకు సంక్షేమానికి మా దేవాలయం మా క్షత్రియ కళ్యాణం అంటే సంక్షేమ పరిషత్కి మీకు తోచింది ఏదైనా ఇవ్వబడినారు. ఎవరైనా పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళు బాగా ధనవంతులు అనుకోండి, వాళ్ళ ఇంటికి కూడా ఇల్లు అడగవచ్చు 11వ రోజునో 10వ రోజునో. ఏమంటే మీ ఇంట్లో పలానా ముసలమ్మ గారు చనిపోయారు కదా, ఆవిడ పేరు మీద సంక్షేమ పరిషత్తు ఏమన్నా వేరాళ్ళు ఇవ్వబడారు, వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు. అయితే ఇవ్వకపోయినా మనం ఏమనుకోకూడదు, ఇస్తే వాళ్ళు ఆ ముసలమ్మ గారి పేరు మీద ముసలాయన పేరు మీద ఏదన్నా ఉంటే వాళ్ళు ఏదో జ్ఞాపకార్థం ఏదో చెయ్యాలనుకుంటే అనుకోవచ్చు. ఆ డబ్బు తీసుకొచ్చి వాళ్ళ పేరు పండుగని తెచ్చి వాళ్ళ పేరే ఆ లిస్టులో రాసుకోవచ్చు, ఎవరు జ్ఞాపకార్థం ఇచ్చారు వారు. అది అసలు కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ కొంత ఉండాలి. మనం దేవుణ్ణి పొగట్టం, దేవుణ్ణి స్తోత్రాలు చేయడం నేర్చుకున్నాం, కానీ ఒక మనిషికి ఉపయోగపడటం నేర్చుకోలేదు, అలవాట్లేదు మనకి. మన తాతలకి అలవాట్లేదు, మనకు అలవాట్లేదు, ఆ జనరేషన్ అలాగొస్తుంది. అంచేత మీరు ఈ కమిటీ వారు వెల్ఫేర్ పండే అవకాశం ఉంటే ఎవరింటికైనా చచ్చిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉండాలి, ఎవరింటికైనా పెళ్ళి అవుతాయంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉండాలి. తప్పేమనే దానికి ఇది అడగ ఇలాగ ఇవ్వండి అంటే వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే అందరి ఇంటికి వెళ్ళకూడదు. అందరి ఇంటికి వెళ్తే మందే పరిపాలు ఇవ్వగలరు, ఎంతో కొంత ఇవ్వగలరు అనుకుని వీళ్ళకి వెళ్ళొచ్చు, శుభానికి వెళ్ళొచ్చు, అశుభానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఎలాగ వసూలు చేయొచ్చు, ఇలాగ వసూలు చేయొచ్చు. దీనికి చాలా మార్గాలు ఉన్నాయి కూడా అలాగ. ఆ ఫండ్ రైజింగ్ అనేది అది ఒక రకమైన తెలివి. కొంతమంది బాగా ఫండ్ రైజన పబ్లిక్ సంస్థలకి ఫండ్ బాగా రైజ్ చేస్తూ ఉంటారు, అది కూడా ఒక రకమైనటువంటి అది ఆర్ట్, అది కళ. అందరూ వసూలు చేయలేరు, అది కూడా కొంతమందికి ఒక కళ. ఆ జనరల్గా ప్రజల్లో కూడా గివింగ్ హ్యాబిట్ తక్కువ ఉంటుంది. అందులో బాగా ధనవంతులు బాగా ఇస్తారేమో అనుకుంటాం, ధనవంతులైన ఇచ్చే అలవాటు ఉండాలి, కానీ ధనవంతులైన మాత్రం వాళ్ళు ఇస్తారని ఎక్కడ అనుకోకండి. మీరు ఇచ్చేది అనేది ఒక హ్యాబిట్, అది ధనవంతులు ఇస్తారని ధనవంతులు ఉద్ధరిస్తారని ఎప్పుడు అనుకోవద్దు. ధనవంతులు మన నెత్తి మీద ఏదో వాళ్ళు ఏదో కిరీటం పెడతారని ఎప్పుడు అలా అనుకోవద్దు. మనం ఏదైనా పని చేసేటప్పుడు సామాన్య మానవుల మీద, యావరేజ్ ఫ్యామిలీస్ మీద ఆధారపడి ఉండాలి. అంచేత బాగా ధనవంతులు ఏదో మనకు ఏదో చేస్తారని అలా అనుకుంటే ఏమి జరగదు. చివరికి యావరేజ్ ఫ్యామిలీస్ మీద ఆధారపడితే వాళ్ళు ఏదో సంథింగ్ చేస్తే ఏ ఉద్యమైనా అంతే. ఎవరి సామాన్య కుటుంబీకుల మీద ఆధారపడి మనం ఏదో ఏ పనైనా చేయాలి. ఈ రోజున భగవాన్ గురించి 4 మాటలు చదువుతున్నాను. నేను జపం ఎంతకాలం చేయాలని, నేను జపం చేసుకుంటున్నాను అన్నప్పుడు ఈ జపం ఎంతకాలం చేయాలని అడుగుతున్నాడు. ఇంకా రోజు ఇదే పనే మాకు, జపం చేయిస్తూ ఉంటామే పని, ఇంకో పని లేదా మాకు పని పాటు లేదు. ఇంకా జపం ఎంత, జపం చేయండి, ధ్యానం చేయండి, ఏదో మా ఇంట్లో బాధ మాకున్నా మీరు ఏదో ఏదో మీరు మంచి మాటలు చెబుతారండి, జపం చేయండి, ధ్యానం చేయండి, పూజ చేయండి, విచారణ చేయండి, మాదోకం గొడవ ఏంటి, ఇంక ఇదే పనే మాకు, ఇంక ఇదే పనే, రోజు జపం చేయడం పూజ చేయడం ఇంకా ఇదే పనే, ఇలా ఎంతకాలం చేస్తూ ఉండాలి మేమని. అంటే రోజు పూజ చేస్తాం, మరి అలా ఎంతకాలం చేయాలి, మేము పూజ ఎంతకాలం చేయాలి, జపం ఎంతకాలం చేయాలని. మరి ఆ జపం చేసినప్పుడు ఏ దేవుడి పేరు అయితే జపం చేస్తాము ఆ దేవుడి రూపం కూడా దగ్గర పెట్టుకోవాలా అక్కర్లేదా, అది ప్రశ్న. ఈయన ఏమంటున్నాడంటే రూపం కంటే నామం గొప్పది. భగవాన్ ఏమంటున్నారు, రూపం కంటే నామం గొప్పది. మీకు నామం మీద మనసు నిలబడతంటే రూపం అక్కర్లేదు, కానీ నామం మీద మనసు నిలబడబడితే అప్పుడు రూపం పెట్టుకోండి. మీ ఇష్టం, మీ ఫేవరెట్ గాడు రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, శివుడు, ఎవరు అక్కడ, అది నామం మీద మీ ఏకాగ్రత నిలబడకపోతే రూపం పెట్టుకోండి. రూపం కంటే నామం మంచిది. నామం మీకు బాగా సాగుతా అంటే రూపంతో అక్కర్లేదు, అసలు రూపం అక్కర్లేదు. నామం మీద మీకు అంటే జపం సరిగ్గా చేయలేకపోతుంటే రూపాన్ని సపోర్ట్గా పెట్టుకుంటే అందులో ఆక్షేపం ఉండేది. అయితే ఎంతవరకు చెయ్యాలని ఏంటది, అది సహజమయ్యే వరకు చెయ్యాలి. ఇప్పుడు మన ముక్కులో గాలి తీసుకుంటున్నాం, సహజమే కదా, మన ప్రయత్నం ఏమలేదు. గాలి తనంతలో తాను లోపలికి వెళుతుంది, తనంతలో తాను బయటకు వస్తుంది. అలాగే మీ ప్రయత్నం లేకుండా జపం మీకు తెలియకుండా లోపల జరిగిపోతూ ఉండాలి. అది న్యాచురల్గా నార్మల్గా జరిగిపోతూ ఉండాలి. అంటే మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా జపం జరిగిపోతూ ఉండాలి. మీకు రాత్రి ఏమింటికంట రెండింటికి మెరుకు వచ్చింది అనుకోండి, మీకు ఏది జ్ఞాపకం రాకూడదు, మీరు చేస్తున్న నామే జ్ఞాపకం రావాలి. ఇది కాకుండా ఇంకోటి జ్ఞాపకం వస్తే మీకు జపం సరిగ్గా సాగటం లేదని అర్థం. మీరు నిద్రలో ఎప్పుడు మెరుకు వచ్చేవాడు మీ మైండ్ లోపల జపం చేస్తూ ఉండాలి. అది సహజం అయ్యే వరకు చెయ్యాలి. నీ ప్రయత్నంతో మన ప్రయత్నంతో సంబంధం లేకుండా గాలి లోపలికి వెళ్తాను బయటకు వస్తాను. మీరు వెళ్ళి గాలిని వచ్చి గాలిని చూసుకోండి. ప్రాణాయామం అది చెప్తారు, కొంచెం కష్టం, అది అలవాటు చేసుకుంటే మంచిదే. మీరు ముక్కులోకి లోపలికి వెళ్ళి గాలి బయటకు వచ్చి గాలి చూసుకోండి. అప్పుడు మనసుకు కొంచెం శాంతి కలుగుతుంది. మీకు ఎవరికైనా రక్తపోటు ఉంటే తగ్గిపోతుంది. మీకు ఎవరికైనా రక్తపోటు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. రక్తపోటు ఒకటి, షుగర్ ఒకటి, బయటికి కనపడిన జబ్బులు, దొంగ జబ్బులు అవి. బయటికి కనపడవు కానీ ప్రాణం తీసే జబ్బులు అవి. మీరు ఈ శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చి మీరేం ప్రయత్నం చేయాలి, దూరికే శ్వాస మీ మనసును ముక్కుదారి పెట్టుకుని అలా చూసుకుంటాను వెళ్ళి, మీరేం ఆపు చేయొద్దు. ఈ కుంభకం, రేచకం, పూరకం ఏం వద్దు. లోపలికి వెళ్ళే గాలిని, బయటకు వచ్చే గాలిని మనసులు అక్కడ ఉడికి అలా అబ్జర్వ్ చేయండి, అలా చూసుకోండి అంతే. ఉడికే మీరేం లోపలికి వెళ్ళే గాలిని చూడండి, బయటకు వచ్చే గాలిని చూడండి. ఇలా కొంతకాలం చేస్తుంటే మీకు ఏకాగ్రత వస్తుంది, రక్తపోటు తగ్గిపోతుంది. రక్తపోటు అశాంతి వల్ల పెరిగిపోతుంది. అది అశాంతి వల్ల మీరు మనసు శాంతిగా ఉంటే చివరికి మీకు బిళ్ళలు వాడక్కర్లేని పరిస్థితి కూడా వచ్చేది. శాంతిగా ఉండాలి, శాంత చిత్తం కలిగి ఉండాలి. రామకృష్ణ గారు అంటారు, అదృష్టం అది అనుకూలమైన భార్య దొరకటం కంటే, నచ్చిన ఉద్యోగం దొరకటం కంటే శాంత చిత్తం కలవాడు అదృష్టం ఉంచడం. కొంతమంది స్త్రీలకి మంచి భర్తలు దొరుకుతారు, వాళ్ళు మేము అదృష్టవంతులు అంటారు, మేము మంచివాళ్ళ మధ్యలో ఉన్నామండి అంటారు. అలాగే వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులు, ఏదో పూర్వపుణ్యం వల్ల అలా వచ్చింది. వీళ్ళు అదృష్టవంతులే కానీ వీళ్ళందరికంటే ఎక్కువ శాంత చిత్తం గలవాడు అదృష్టవంతుడు. అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ మాలోకం జనమైనా ఈయన మట్టికి శాంత చిత్తం కలిగి ఉంటే వాడు ఇంకా గొప్పవాడు, వాడు ఎక్కువ అదృష్టవంతుడు. వాడి యోగంలో ఆడికి యోగం ఫలిస్తుంది, ఆడు సిద్ధి పొందుతాడు, శాంత చిత్తం గలవాడు. అందుకని ఇక్కడ నువ్వు సహజమయ్యే వరకు ఎంతవరకు చేయాలని అడుగుతున్నాడు కదా నువ్వు జపం. నువ్వు సహజమయ్యే వరకు నువ్వు చెయ్యాలి. అది సహజమైపోయిన తర్వాత నీకు లోచూపు కలుగుతుంది. ఇప్పుడు బయటికి ఎలా చూస్తున్నారో మీ లోచూపు కలుగుతుంది. అప్పుడు లోపల గురువు ఉంటాడు కదా వాడు, ఆడు మిమ్మల్ని లోపలికి లాక్కోవటం మొదలు పెడతాడు. మీ జుట్టు ఆడికి అందుతుంది, ఎవడికి, లోపల గురువుకి అందుతుంది. అప్పుడు ఏడో ఏం చేస్తాడు, నెమ్మదిగా మిమ్మల్ని లాక్కోవటం మొదలు పెడతాడు. ఎక్కడికి లాక్కోవటం మొదలు పెట్టడమే కాదు, మిమ్మల్ని తనలో ఐక్యం చేసుకుని తన స్వరూపం మీకు ఇచ్చేస్తాడు. తన స్వరూపం ఆయన భగవన్ లోపల గురువు, ఆయన స్వరూపం ఎప్పుడైతే ఇచ్చాడో మీ కళ్ళకు కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా గడ్డి పరగతోడు సమానంగా కనిపిస్తుంది. ఎవడైనా చచ్చిపోయినా మీకేమో ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, ఏమి అనిపించదు. ఆ శరీరం ఉన్నా అనిపించదు, శరీరం పోయినా ఏం అనిపించదు. ఇదో ప్లే, ఇదొక లీల, ఇదొక ఆట. ఈ చావులు పుట్టుకులు ఇది ఒక ఆట. అది ఒకే ఇంట్లో భగవంతుని నలుగురిని కలుపుతూ ఉంటాడు, విడదీసేస్తూ ఉంటాడు, మళ్ళీ కలుపుతూ ఉంటాడు, మళ్ళీ విడదీసేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మీటింగ్ వచ్చినప్పుడు పార్టీ ఇంక తప్పదు, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, ఇంకో గంటలు ఇక్కడ అందరం వెళ్ళిపోతాం కదా. మీటింగ్ అయిపోయిన తర్వాత పార్టీ. అలాగే మనిషి పుట్టాడంటే చచ్చిపోయి తీరుతాడు, వాడు చచ్చిపోయాడంటే పుట్టి తీరుతాడు. పుట్టినవాడు చచ్చిపోవడం ఎంత నిజమో, చనిపోయిన వాడు పుట్టడం కూడా అంతే నిజం. అయితే అది మీ కళ్ళకు కనపడటం లేదు కాబట్టి అబద్ధం అనుకుంటారు. అది సూర్యుడు భూమి కంటే పెద్దవాడు, మనకు మన కళ్ళకు ఎలా కనిపిస్తున్నాడు, చిన్న బంతిలా కనిపిస్తున్నాడు, కానీ భూమి కంటే పెద్దవాడు. అంటే మన కళ్ళకు ఎలా కనిపిస్తున్నాడు కాబట్టి ఇంతే ఉన్నాడని అనుకుంటాం. ఇంద్రియాలకు కనిపించేదంతా నిజం కాదు. ఆడు చచ్చిపోయాడంటే నీ ఇంద్రియాలకు కని, ఆడు చచ్చిపోయినట్టు నీకు కనిపించినాడు, మట్టి అయిపోయాడని నీకు అనిపించినా ఆ దేహం మట్టి అవుతుంది. దేహం దేహము ఇది నాది, ఇది నేను, నేను నాది అనే అది లోపల దేహం నేను అనుకుంటాడు చూడు, వాడు కాళ్ళు, వాడు వాడు కాళ్ళు అంటే పిడకలు వేసినా కట్టెలు వేసినాడు కాళ్ళు, అడు కాళ్ళు. అయ్యా అక్షర మణమాలలో రమణ స్వామి ఏమన్నారంటే, భౌతికమైన అగ్నికి ఈ జడ శరీరం కాలి బూడిద అవ్వకముందే నీ జ్ఞానాగ్నిని పంపించి దేహాభిమానాన్ని కాల్చి బూడిచ్చేయి అరుణాచల ఇస్తాడు. ఈ భౌతికమైన దేహం కాలిపోయి ఇది బూడిదైపోయినా సరే, బూడిద అవ్వకముందే నీ జ్ఞానాగ్నిని పంపించి నా అజ్ఞానాన్ని కాల్చి బూడిచ్చేయి అరుణాచల. బాహ్యంగా మీకు ఎన్ని గొప్పలు ఉన్నా, ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా, లోపల కనుక అజ్ఞానం ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. అన్నీ ఒకటి లేని సున్నలు. లోపల అజ్ఞానంలోంచి మనం విడుదల పొందాలి, ఇగ్నోరెన్స్లోంచి విడుదల పొందాలి. అయితే బయట అజ్ఞానంలోంచి మనం విడుదల, లోపల ఉన్నటువంటి అజ్ఞానంలోంచి మనం విడుదల పొందాలి. ఈ బయట మీద దేహ ప్రారంభాన్ని బట్టి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంచేత నువ్వు జపం చేయటం అంటే ఖాళీగా కూర్చునే చేయక్కర్లేదు, ఖాళీగా కూర్చునే చేయక్కర్. ఇప్పుడు మీ అమ్మాయి అమెరికా ఎలా ఉంటారనుకోండి, మీ అమ్మాయిని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఏమైనా సాధన చేస్తున్నారా? మీ అమ్మాయి అమెరికాలో ఉందనుకోండి, మీ అమ్మాయిని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఏమైనా సాధన చేస్తున్నారు? ఏమీ సాధన చేయకుండా జ్ఞాపకం వస్తుంది. ఇంచేది అక్కడ ఉన్న మీకున్నటువంటి మమకారం అనండి, ప్రేమ అనండి, ఏదో ఒకటి అనండి. అలాగే భగవంతుని కూడా మీకు అప్రయత్నంగా జ్ఞాపకం వస్తూ ఉండాలి. అంటే మీ అమ్మాయి మీద, మీ మనవరాళ్ళ మీద ఉన్న ప్రేమ కూడా మీకు భగవంతుని అనేది లేదు. మనకి భగవంతుని శాంతిదాత, కాంతిదాత, మనకి పెద్ద చుట్టం, మన శరీరం పతనం అయిపోయిన తర్వాత కూడా ఆయనతో బంధుత్వం తెగదు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి శరీరాలతో బంధుత్వం తెగిపోతుంది, కానీ భగవంతుడితో మనకి బంధుత్వం తెగదు. మనకు ఆత్మ జ్ఞాపకజ్ఞానం కలిగే వరకు అది తెగదు, అలా కంటిన్యూ అవుతానే ఉంటుంది సంబంధం. అంచేది నువ్వు ఏ పని చేసుకున్నా నువ్వు పని వంట చేసుకుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, అప్పుడు కూడా మీ అమ్మాయి అమెరికాలో ఉన్న మీ అమ్మాయి జ్ఞాపకం వస్తుంది కదా. అలాగే నువ్వు ఏ పని ఎక్కడ కూర్చున్నా, నంచున్నా, నడుచున్నా, అన్నం తిన్నా, అన్నం తింటున్నా, నిద్రపోతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, నువ్వు చేసే ఆ నామం నీకు జ్ఞాపకం రావాలి. అది నా చర్యలు అన్నారు. నీకు అలా ఎవరికన్నా వస్తుందమ్మో చూసుకోండి. అలా రావటం లేదనుకోండి, మీ అమ్మాయి మీద ఉన్న ఇష్టం భగవంతుడి మీద నీకు లేదని అర్థం. అది లేదన, అది సహజం అవ్వాలి, అది సహజం అవ్వాలి. అంచేతే నువ్వు జపం అనేది ఇప్పాయి. అంటే ఏదైనా పని చేసుకున్నది మాత్రం చేసి జపం ఆగక్కర్లేదు, అది ఎలా కంటిన్యూ, అదలా కంటిన్యూ అయిపోతూ ఉండాలి. చాలా శ్రద్ధగా చెయ్యాలి. కృష్ణుడు అన్నాడు, ఏమి ఒక పైసా కొద్దిగా ఖర్చు లేని పని, ఏ పుష్పాలు అక్కర్లేదు, బ్రేమలు అక్కర్లేదు, పళ్ళు అక్కర్లేదు, ఇంకేదో అగరవత్తులు ఇదేం అక్కర్లేదు, మీకు అన్నిటికంటే తేలికైనటువంటి సాధన ఏంటంటే జపమే గొప్ప సాధన. మీకు పై జపానికి పూజ చేయాలంటే దేవుడి పటం ఉండాలి, పుష్పాలు ఇవన్నీ ఉండాలి. జపానికి ఏం అక్కర్లేదు. అసలు మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ అలా జపం చేసుకుంటూ ఉండొచ్చు, దానికి పెట్టుబడి అక్కర్లేదు. అంచేత అర్జున యజ్ఞాలు చాలా ఉన్నాయి, యజ్ఞాలు జప యజ్ఞాన్ని నేను యజ్ఞాలు చాలా ఉన్నాయి, ఏమీ డబ్బు ఖర్చు లేని జప యజ్ఞం. ఆ జప యజ్ఞాన్ని నేనే, అది నేనే అనుకున్న శ్రద్ధగా జపించు, అది జపించు. ఆ జపించగా జపించగా నీకు అంతర్దృష్టి కలిగింది. అంతర్దృష్టి కలిగిందా నీకు ఆత్మానుభవం ఇంకా చేతిలో ఉన్నట్టే అంతర్దృష్టి కలగల. ఉన్నదే సత్యం, ఉన్నదే ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. భగవాన్ ఏమంటున్నారు, ఉన్నదే సత్యమే, ఉన్నది ఒకటే సత్యం. నది సముద్రంలో చెల్లి లోపల ఎన్నో వంకరలు తిరుగుతుంది, చివరికి అది ఎక్కడ కలుస్తుంది, వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అలాగే మీరు ఏ మార్గంలో సాధన చేసినా, మీ సాధనలో ఎన్ని పల్టీలు కొట్టినా, మీ సాధనలో ఎన్ని పల్టీలు కొట్టినా ఒకసారి మందంగా ఉండొచ్చు, ఒకసారి వేగంగా మీ సాధన, ఒకసారి ఎదురుగాల్లో సైకిల్ తొక్కినట్టుంటుంది మన సాధన, ఒకసారి వాలుగాల్లో సైకిల్ తొక్కినట్టుంటుంది. అంచేది మీ సాధన ఎప్పుడు గుణాలను బట్టి మారుతూ ఉంటుంది అది. అంచేది మీరు చేసుకునే సాధన ఎలా చేసుకున్నా నది నీళ్ళ సముద్రంలో కలుస్తుందో, మీరు ఏ జపము, ధ్యానము, విచారణ, సజ్జన సాంగత్యం, హోలీ కంపెనీ, తర్వాత సత్పురుష సమావేశం, ఈ ప్రవచనాలు వినటం, నామాన్ని రాసుకోవటం, మీకు అర్థమవుతుందా, కాశీ వెళ్ళటం, రామేశ్వరం వెళ్ళటం, తీర్థయాత్రలకు నదుల్లో స్నానాలు చేయటం, ఈ అన్ని ప్రయత్నాలకి సారం ఒకటే 90, అది నీ హృదయంలో ఉన్న సత్యంలో నువ్వు ఐక్యం అవ్వాలి, అది గమ్యం. నది ఎన్ని వంకలు తిరిగినా ఎక్కడికి వెళ్ళి కలుస్తుంది, సముద్రంలో కలుస్తుంది. అలాగే నువ్వు ఎన్ని సాధన చేసినా, ఏ మార్గంలో సాధన చేసినా, నువ్వు కూర్చున్నా నుంచున్నా చివరికి నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో ఒక సత్యం. అసలు మన హృదయంలో ఒక సత్యం ఉందని మనకు స్ఫురిస్తా అంటే దాన్ని పట్టుకోవాలి బుద్ధి కలుగుతుంది. అది నీ లోపల హృదయంలో ఒక సత్యం ఉంది, ఒక నిజం ఉందని నీకు తెలియటానికి కూడా సత్పురుషుడు సహవాసం లేకుండా నీకు సాధ్యం కాదు. సజ్జన సాంగత్యం లేకుండా అది నీకు సాధ్యము కాదు. అంచేది నీకు నీ హృదయంలో ఏదో ఒకటి ఉంది, మనోదేహములకు సంబంధం లేదు, మనోదేహములతో సంబంధం లేకుండా లోపల ఉన్నటువంటి సత్యం నీకు అనుభవంలోకి రావాలి. అది చావు లేనిది. అదేంటి చావు? అది పుట్టుకు లేదు, దానికి చావు లేదు. ఆ వస్తువు నీవై ఉన్నావు, ఆ వస్తువు నీవై ఉన్నావు. అంటే ఇప్పుడు దేహంతో మనస్సుతోటి మనం ఎలా తారాత్యం పొందుతున్నామో అలా ఆ సత్యంతో తారాత్మ్యం వచ్చే ఏ జన్మలో నీకు వచ్చిందది నీ కడసారి జన్మ. అదేంటది? నీ కడసారి జన్మ. మీ ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళ పట్ల మీరు డ్యూటీ చేయాలి, కానీ మమకారం పెట్టుకోకూడదు. మనుషులందరూ మమకారం వల్ల చచ్చిపోతున్నారు. ఈ చచ్చిపోయినప్పుడు ఎవరి మీద మమకారం ఉంటుంది, వాళ్ళ గురించి ఏడుస్తూ చచ్చిపో మమకారం మనుషుల్ని చంపుతుంది, మమకారం మనుషుల్ని భూమి మీదకి తీసుకొస్తుంది, మమకారం రోగాలను తీసుకొస్తుంది. మీ ఇంట్లో ఎవరికైనా జబ్బు చేసింది అనుకోండి, ఆ జబ్బు మీకే వచ్చేసింది అనుకుంటారు, అప్పుడు మీకు రోగం పట్టుకుంటుంది. అదేంటంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జబ్బు చేస్తే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళండి, కానీ మీకు జబ్బు వచ్చేసింది ఐదు కోట్లంటే మీకు జబ్బు వచ్చిందా? మీకు జబ్బు రావటంటే మీ ఇంట్లో వాళ్ళకి జబ్బు చేస్తే వాళ్ళకి చేయవలసిన పని చేయండి. నాకే వచ్చేసింది నాకే వచ్చేసింది అనుకుంటే అర్థం ఏంటి దానికి? మీకు ఆత్మజ్ఞానం అన్నాడు భగవంతుడు భగవద్గీతలు. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జబ్బు చేస్తే జబ్బు నాకే వచ్చేసిందని మీరు అనుకుంటారంటే మీకు జ్ఞానం ఏంటి బయటకు పొమ్మన్నాడు. వాళ్ళకి డ్యూటీ చెయ్యి, వాళ్ళు వాళ్ళకి డ్యూటీ చెయ్యి. నువ్వు వేరు వాళ్ళు వేరు కదా. మరి ఈ దేశంలో ఎవరికి జబ్బు వచ్చినా నీకు వచ్చిందని నువ్వు అనుకోవటం కదా. ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళ శరీరాలకే ఆ జబ్బు వస్తే నాకు వచ్చింది అనుకో. దాన్ని ఏమంటారు? మమకారం అంటారు. ఆ మమకారం ఉన్నప్పుడు నీ మనస్సు అంతర్ముఖం అవుతుంది, అసలు నీకు జ్ఞానమే రాదు. డ్యూటీ చేసేది మరి డ్యూటీ ఎక్కడి నుంచో వచ్చారు మీరు ఇంట్లో వాళ్ళు నలుగురు ఎక్కడి నుంచో వచ్చారు, కొంతకాలం ఒక ఇంట్లో ఉంటారు మళ్ళీ బయటికి పోతారు. మన ఎవరిదారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరిదారు వాళ్ళు ఎవరిదారు ఎవరిదారు వాళ్ళదారు అంచేది. మీరు ఏం చేయాలంటే ఈ మమకారమే మనుషుల్ని చంపుతుంది. మమకారమే మనుషులు అది పెద్ద కారణం. మనుషులు మనుషులకి అనారోగ్యం తీసుకొచ్చింది అది. మనుషులకి మీ ఇంట్లో ఎవరిదైనా జబ్బు చేస్తే మీరు చిక్కుపోతూ ఉంటారు, వాళ్ళు జబ్బు చేస్తే మీరు చిక్కుపోవటం ఏంటి? మరి మీరేం చేయాలి? మీరు చేయవలసిన పని చేయండి, డ్యూటీ సేవ చేయండి. అంతవరకు అక్కడ చోటు విడిచిపెట్టేయండి. అక్కడ చోటి మరి లోపలికి తీసుకుని బెంగ పెట్టుకోవటాలు ఇదేమి లేదు. ఇవన్నీ ఉంటే మీకు మీ ఇంటి వెనకాల పెంట ఎలా పెరిగిపోతుందో, మీ హృదయం అంతా పెంటతో నిండిపోతుంది, మీ హృదయం అంతా మురిక్కాలం అయిపోతుంది. మనిషి అయ్యాక ఏదో సంఘటనలు వస్తాయి కదమ్మా, చెడ్డ సంఘటనలు మంచి సంఘటనలు ఏదో ప్రారంభం తీసుకొస్తూ ఉంటాం. వచ్చినప్పుడు అది గురించి బెంగెట్టుకుని అన్నీ చేసుకుంటుంటే ఇంకా ఇంట్లో మీకు హృదయంలో పెరిగి పెంట పెరిగిపోతుంది. హృదయం నిండా పెంట ఉంటే వాడికి జ్ఞానం ఏంటి? పెంట మీద కూర్చుని ఏంటో పెంట అవసరం వస్తాను అనుకున్నాడు ఎటువంటి వాడు? మన హృదయం నిండా పెంట నిండా నింపుకుని మాకు జ్ఞానం రావటం అనుకోవటం అటువంటి వాడు. హృదయం అంతా పెంటతో నిలబడి ఎన్ని మీకు జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం రాదు. మన హృదయాన్ని ఖాళీ చేయాలి కానీ నింపుకోకూడదు. మన హృదయాన్ని ఖాళీ చేయాలి కానీ దాన్ని నింపుకోకూడదు, ఖాళీ చేయాలి. దాన్ని ఉన్న గొడవలు వదిలించుకోవాలి కానీ కొత్త గొడవలు తెచ్చుకోకూడదు. ఉన్న గొడవలు జాగ్రత్తగా మీకు ఏదైనా కొన్ని చిక్కులు ఉంటే అది వదిలించుకోవాలి కానీ కొత్త చిక్కులు కొత్త గొడవలు తెచ్చుకుని మీద మీద పెట్టుకోకూడదు. అంటే భగవాన్ ఏమంటారంటే సాధ్యమైనంత వరకు మీరు ఇతరుల గొడవల్లో కరెక్ట్ చేసుకోవద్దు. కొంతమంది తగులు తీరుస్తామని వచ్చి తగులు పెంచేస్తారు. అదొక హాబీ వాళ్ళకి. తగులు తీరుస్తామని చెబుతారు, వచ్చి ఏం చేస్తారు? అవి పెంచేస్తారు, తగులు పెంచేస్తారు. ఉన్నదొకటే సత్యం, ఉన్నదొకటే సత్యం. దానితోటి నీకు చాలా అర్థం లేదు. దానితోటి నేను ఏం చేస్తాదాత్మ్యం లేదు. సత్యం కాని దానితో నువ్వు తాదాప్యం పొందుతున్నావు. సత్యం కాని దానితో నువ్వు తాదాప్యం పొందుతున్నావు. నువ్వు ఏది అవునో దానికి సంబంధించిన ఎరుక నీకు లేదు. నువ్వు ఏది కాదో అది నీవు అనుకుంటున్నావు. అందులోంచి నేను ఎడగొట్టడానికే ఈ పూజ, ఈ జపము, ఈ ధ్యానము, ఈ విచారణ. లేకపోతే వీటితో పని ఎందుకు? నీకు వీటితో పని ఏంటి? అసలు జపంతో జ్ఞానంతో నీకు అసత్యంతో తాదాత్మ్యం లేదనుకో, అజ్ఞానంతో తాదాత్మ్యం లేదనుకో, ఈ జపము ధ్యానము ఎందుకు? అసలు నీకు రోగమే లేనప్పుడు అలా హాస్పిటల్తో పని ఏముంది? నీకు డబ్బు అక్కర్లేనప్పుడు బ్యాంకుతో పని ఏముంది? అలాగే నీకు అసత్యంతో తాదాత్యం ఉంది కాబట్టి నన్ను జపం చేయమంటారా, ధ్యానం చేయమంటారు? నీ లోపల అజ్ఞానంతో నువ్వు తాదాత్యం అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి మమ్మల్ని జపం చేయమంటారా, ధ్యానం చేయమంటారా ఇలా అడుగుతారు. అసలు నీకు ఉన్న వస్తువుతోటి ఉన్నట్టుగా తాదాత్యం ఉంటే నీకు జపం అంటే నీకున్న అసత్యంతో జతం ఉంది నీకు, అసత్యంతో నీకున్న జతనం విడగొట్టడానికే ఇవన్నీ ఏది ఈ జపము ధ్యానము విచారణ అన్నీ నీ జత విడగొట్టాలి. ఈ జతగాళ్ళు ఉన్నారు కదా మీకు, ఆ జతగాళ్ళతోటి విడగొట్టడానికి ఈ సాధన, జతగాళ్ళతోటి విడగొట్టాలని సాధన. ఇప్పుడు మనకు అలవాటు లేదు కానీ టాటా కుటుంబాలు బిర్లా కుటుంబాలు ఆడ పిల్లలు మనవలు ఎవరితో స్నేహాలు చేస్తున్నారో చూసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా తప్పుడు స్నేహాలు కనిపిస్తే వెంటనే స్కూల్ కూడా మార్పించేస్తారు. మనందరం మాలోపం జనం ఇంచేదంటే వాళ్ళు వేల కోట్లకి అధిపతులు. వాళ్ళ పిల్లలు ఏదైనా చెడ్డ స్నేహాలు పెట్టారనుకోండి ఈ వేల కోట్లు ఆడిపోతాయి. అందులో క్రమశిక్షణ లేని వాళ్ళతో జతలు చేయకూడదు. మీరు ఇంటి చుట్టూరు మొక్కలు నాటుకుంటున్నారు, ఇంటి చుట్టూరు మొక్కలు నాటుకుంటున్నారు, మీ మనసులో ఈ మొక్కలు నాటుకోండి అన్నారు. ఒకటి ఏంటి, ఒకటి క్రమశిక్షణ, ఒకటి ఏంటంటే క్రమశిక్షణ, రెండేమిటి రెండేమిటి, ఒకటి క్రమశిక్షణ, రెండు జ్ఞానము, మూడు ఏదో ఏదో కొన్ని చెప్పారు కొన్ని మొక్కలు. ఈ మొక్కలు మీ హృదయంలో నాటుకోండి, అవి మీకు ప్రాణవాయువును సప్లై చేస్తాయి. అవి ఏం చేస్తాయి మీకు, ప్రాణవాయువును సప్లై చేస్తాయి. ప్రాణవాయువు అన్నిటికంటే యుగంలో కానీ పరంలో కానీ అభివృద్ధిలోకి రావాలంటే క్రమశిక్షణ లేని వాడి పనికి రావడం. తర్వాత మీరు ఇంకోటి భౌతికంగా మీకేమైనా కలిసి వచ్చింది అనుకోండి, లేదా కలిసి రాలేదు అనుకోండి, వాటి గురించి మీరు పెట్టారు బావకూడదు. కలిసి వస్తే మీకు ఏదైనా సంతోషం వచ్చింది అనుకోండి, మీరు రౌట్ ఇంకా తీసివేత కాయలు లేదు మన కొబ్బరికాయలు తీసివేత కాయలు అనుకోని అందరూ తీసేస్తారు. మా కొబ్బరికాయ ఇలా చూస్తూ ఉంటారు కదా వాళ్ళు తీసివేతారు. మనల్ని కూడా ఏం చేస్తారంటే చచ్చిపోయే మంది తీసివేత కాయల్లో పడేస్తారు. అంటే భౌతిక విషయాల్లో మీకు దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా మిమ్మల్ని తీసివేత కాయలే. ఇంకా సంతోషం వస్తామన్నా అంటే మీరు న్యూట్రల్గా ఉండాలి. మీరు అది ప్రారంభాన్ని బట్టి వస్తాననుకోవాలి, కానీ అది సత్యమని మీరు అనుకోకూడదు, అది సత్యమని మీరు అనుకోకూడదు. అంచేత మీకున్న అసత్యంతో అజ్ఞానంతో మమకారంతో అహంభావనతో వ్యక్తిభావనతో ఈ దొంగ భావనతో మీకున్న తాదాత్యాన్ని విడగొట్టడానికి జపాలు ధ్యానాలు విచారణలు యాత్రలు నదుల్లో మొదలటాలు. అయితే పనే ఉంది మీకు, మీరు జపాలి. మీకు అసత్యంతో సంబంధం లేకపోతే మీకు జపం ఎందుకు అసలు, చర్మం ఒలిచి అవసరం పెడుతున్నాడు ఇక్కడ. మీకు ఏంటి సంబంధం, మీకు రోగం ఏమి లేకపోతే హాస్పిటల్తో సంబంధం ఏంటి మీకు, అంటే మీరు కాని వాళ్ళతో జత చేస్తున్నారు, కాని వాళ్ళతో తాదాత్యం పొందుతున్నారు కాబట్టి దాన్ని విడగొట్టడానికి ఈ గొడవ అంతా. ఏది సాధనలని అవన్నీ రకరకాలని ఇది ఇప్పుడు మీరు ఏమంటున్నాడంటే భగవాను ఓ రూపాన్ని ధ్యానం చేయండి, ఒక నామాన్ని జపించండి, లేకపోతే విచారణ చేయండి, లేకపోతే ప్రాణాయామం చేయండి. ఈ అన్నిటికీ ఒకటే, నీ అన్నిటికీ ఏంటంటే ఇవన్నిటికీ నేను అసత్యంతో విడగొట్టి సత్యంతో ఐక్యం చేయటం, అది ఫైనల్ గోల్. అసత్యంతో విడగొట్టి సత్యంతో ఐక్యం, నేను సత్యంలో ఐక్యం చేయటానికి అది యేసుక్రీస్తు చెప్తాడు బైబిల్లో. మీరే మార్గం అవలంబించండి, నీ హృదయంలో ఒక నగ్న సత్యం ఉంది, నీ హృదయంలో ఒక నేకెడ్ ట్రూత్ ఉంది. ఎలా ఉంది నేకెడ్ ట్రూత్ ఉంది, దాని తాలూకు అనుభవం నీకు వచ్చే వరకు ఈ మస్ట్ నో ద ట్రూత్, ఈ షుడ్ నో ద ట్రూత్, నీ హృదయంలో ఉన్న సత్యం తాలూకు అనుభవం నీకు వచ్చే వరకు నేనెవడో దుఃఖంలోంచి పునర్జన్మలోంచి అజ్ఞానంలోంచి చచ్చాక ఆ లోకానికి ఈ లోకానికి తిరగటం ఇవ్వండ్రంకులోంచి నిన్నెవడో రక్షించలేడు. మీ ఇంట్లో వాళ్ళు రక్షిస్తారనుకున్నారు మీరు? మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా రక్షిస్తారనుకున్నారు మీరు? ఈ స్నేహితులు అనుకునేవాళ్ళు, బంధువులు అనుకునేవాళ్ళు మనం చచ్చిపోతే వాళ్ళ కాడదాకా రావటం కూడా బద్ద చేస్తారు. దిస్ ఈజ్ ఇల్యూజన్. ఏంటది దిస్ ఈజ్ ఇల్యూజన్? మనం చచ్చిపోయిన మరుసటి రోజు లోకం మనల్ని మర్చిపోతుంది. మనల్ని ఎవరో మొయ్యరు, మనసులో కూడా ఏమనుకోరు, మనసులో కూడా మనల్నే. అది లోకం యొక్క స్వభావం. అది ఏంటది? లోకం యొక్క స్వభావం. అంచేది మీరు ఏ ప్రయత్నం చేసినా యేసు ఏమన్నాడో ఈ మస్ట్ నువ్వు దట్ నువ్వు సత్యాన్ని తెలుసుకోకుండా స్వారా నుంచి, దుఃఖా నుంచి, అశాంతి నుంచి, పునర్జన్మ లేని స్థితి నుంచి, పునర్జన్మ లేకుండా చేసుకోవడం అనేది, పునర్జన్మ రహిత స్థితి పొందటానికి నీకు ఆ సత్య సాక్షాత్కారం కలగకుండా, ఆ ట్రూత్ రియలైజేషన్ లేకుండా, సెల్ఫ్ రియలైజేషన్ లేకుండా నువ్వు ఏనాటికి అశాంతి దుఃఖం నుంచి బయటపడవు. ఇప్పుడు ఈవేళ మీకు దుఃఖం లేదు, రేపు రాదు అనుకోకుండా రేపు వచ్చేస్తుంది. ఇవాళ మీరందరూ బాగా, ఇవాళ రోగం లేదు మీకు ఎవరికి, రేపు రాదు అనుకోండి రేపు వచ్చేస్తుంది. ఇంకో గంటలో ఏం డెస్టినీ, ఈ ప్రారంభం ఇంకో గంటలో ఏమి తీసుకొస్తుందో మనకు తెలియదు. ఇక్కడ బాగానే ఉన్నాం గౌకులు, మనకి ఇక్కడ చెడ్డ వార్తలు రావచ్చు, మంచి వార్తలు రావచ్చు. అన్నీ దేహానికి సంబంధించిన ప్రారంభం గొడవలు. ఆ దేహానికి సంబంధించిన గొడవలు, ప్రారంభం గొడవలు అవి వదిలే. నీ మంచి ప్రారంభమైనా నువ్వు కాదు, చెడ్డ ప్రారంభమైనా నువ్వు కాదు, ఎంత స్వప్నమే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరికీ దేహాలు ఉన్నాయి, అందరికీ ఆస్తులు లేకపోయినా అందరికీ తల శవం ఉంది. ఈ శవాలు ఎంత నిజమంటే ఏకాత్మ పంచుకున్న భగవాన్ చెప్పారు. నీకు స్వప్నంలో అనేక దేహాలు వస్తూ ఉంటాయి, స్వప్నంలో అనేక దేహాలు వస్తాయి. మెలకు వచ్చాక ఏమవుతుంది? అంత అబద్ధం అనిపిస్తుంది. ఏది స్వప్నం ఏం చేయాలంటే ఆ దేహం మనస్సు కల్పించింది. ఆ దేహం ఎవరు కల్పించారు? మనస్సు కల్పించింది. అలాగే నీకు మెలకు వచ్చాక ఆ స్వప్నంలో దేహం మనస్సు కల్పించింది నిజం కాదని ఎలా తెలుస్తుందో? ఇక్కడున్న సత్యం నీకు గోచరించాక నీ వేలాది జన్మల నుంచి అనేక శరీరాలు ధరించి పుడుతున్నావు, చచ్చిపోతున్నావు. ఈ దేహాలు కూడా అంతే అసత్యం అనే సంగతి నీకు అనుభవానికి వస్తుందని చెప్పాడు. ఇది కూడా స్వప్న దేహాలు, ఇది కూడా నీ గురికి నీకు మనస్సుకి నిజం. ఎవరు కల్పించాలి దేహాన్ని? మనస్సు కల్పించింది. అంటే మనస్సు నిజంగా చెబుతుంది, మనస్సు కల్పించింది. మనస్సు ఎలా ఖండించుకుంటుంది? దొంగతనం చేసిన వాడు నేను దొంగను పట్టుకుంటే బొంగను పట్టుకోరా అంటాడు, దొంగను పట్టుకుంటాడా? మనస్సే కల్పించిన దేహాన్ని, మనస్సు కల్పించిన ఈ దేహాన్ని మనస్సు అబద్ధం నిజమని చెబుతుంది, కానీ అబద్ధం ఎలా చెబుతుంది? ఎవరు కల్పించారు ఈ దేహాలు? మనస్సు కల్పించింది. దీన్ని షేక్స్పియర్ భాషలో చెప్పాలంటే యూఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్. మనం అందరం స్వప్నంలో తయారై, స్వప్నంలో మనకి అనేక మంచి స్వప్నాలు వస్తాయి, చెడ్డ స్వప్నాలు వస్తాయి. మెలకు వచ్చాక ఏమి లేదనిపిస్తుంది? ఈ జన్మలు కూడా అంతే. మీకు జ్ఞానం కలిగాక ఇదంతే. నీకు స్వప్నం అజ్ఞానంలోంచి మెలకు వచ్చాక నీకు ఆ స్వప్నంలోంచి మెలకు రాగానే ఆ శరీరం ఎంత అబద్ధం తెలుస్తుందో. నువ్వు అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి, బంధంలోంచి బయటకు వచ్చాక ఈ దేహాలు కూడా అంచి అంతకంటే ప్రాముఖ్యత దేహాలకు లేదని తెలుస్తుంది మీకు. మీరు ఎవరి గురించి బెంగలు పెట్టుకోవద్దు, అది మాయ. ఎందుకంటే అది మా మన డ్యూటీ చేయాలంతే, ఎవరి పట్లనా మనం డ్యూటీ చేయాలంతే. అంతేగాని బెంగలు పెట్టుకోవడం, డిప్రెషన్ రావటం అనే ఇటువంటివి మనం తెచ్చుకోకూడదు, ఇటువంటివి మనం తెచ్చుకోకూడదు. దానివల్ల ఏమిటంటే దేహాభిమానం, దేహభావన, దేహబుద్ధి పెరిగిపోతుంది. ఆచార్య వారు చెప్పారు కదా, ఎవరు ఎవరికి ఏమి కాదు. ఏమన్నారు ఆచార్యులు వారు? ఎవరు ఎవరికి ఏమి కారు. ఇప్పుడు మీ హస్బెండ్ ఎవరైనా, మీ హస్బెండ్ ఉన్నారు, మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉండొచ్చు, మిమ్మల్ని చాలా ప్రేమి, మీరు చచ్చిపోయిన 6 నెలలు పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ మిమ్మల్ని మర్చిపోయి దాన్ని వేసి తిరుగుతూ ఉంటాడు. మీరేమనుకుంటారట మా ఆయనకి నేను ఎంత ఇష్టం మీరు అనుకుంటున్నారు? మనమ పిచ్చకాయంగు మీరు ఏమనుకుంటారంటే మా ఆయనకి నేను అంటే చాలా ఇష్టం అండి, చాలా లైకింగ్ అండి అనుకుంటారు. మీరు చచ్చిపోయిన 6 నెలలు తిరగ 3 నెలలు చేసేసుకుంటారు కొంతమంది. అసలు మనుషులు ప్రేమలే షేక్స్పియర్ చెప్తాడు, స్కిన్ డీప్ లవ్. ఈ చర్మం ఎంత పరచగా ఉంటుందో, మనుషులకి మనుషుల గురించిన ప్రేమ కూడా అటువంటిది. ఈ చర్మం ఎంత పలచగా ఉంటుందో, ఒక మనిషి ఇంకో మనిషికి ఉన్న ప్రేమ అది డివైన్ లవ్ కాదు. ఇదేంటది? డివైన్ లవ్ కాదు. ఓ పెరుమాళ్ళు, నువ్వు చచ్చిపోయాక నువ్వు నరకానికి వెళ్ళిపోతే నాకు నరకంలో పని లేకపోతే నీకోసం నేను నరకానికి వస్తాను పెరుమాళ్ళు. భగవాన్ భగవాన్ పేరు కొంతకాలం సేవ చేశాడు, తర్వాత కొంతకాలం భగవాన్ చట్టం మొదలుపెట్టాడు. ఎవడో ఆ పెరుమాడు, తర్వాత వాడు చచ్చిపోయే ముందు భయం వేస్తుంది మనం నరకానికి వెళ్ళిపోతాము. వాడు భగవాన్ దగ్గరికి వచ్చి నాకు నరకానికి వెళ్ళిపోతానని భయం వేస్తానండి అంటే వాడు అన్నాడు, కానీ నువ్వు నరకానికి నిజంగా వెళ్ళిపోతావు అనుకో, నాకు నరకం పని లేదు, నిన్ను రక్షించడానికి నేను నరకానికి వస్తాను పెరుమాడు. మళ్ళీ నీకు నేను చాలా అపచారం చేశాను, నువ్వు చేసిన మంచి నేను జ్ఞాపకం పెట్టుకుంటాను, నువ్వు చేసిన అపచారం నేను జ్ఞాపకం పెట్టి వాడు గురువు. నాకు నాకు మంచి చేసావు చెడ్డ చేసావు, నాకు ఆ మంచినే జ్ఞాపకం పెట్టుకుంటాను కానీ నేను చెడ్డని జ్ఞాపకం పెట్టు. అది బుద్ధిమంతుల లక్షణం. అదేంటది? బుద్ధిమంతుల లక్షణం. ఇక్కడ ఏమంటున్నాడు, ఇవన్నీ ముందు మీకు వచ్చే భావాలు ఎటువంటివి చూసుకోండి. మీరు మీకు ఆ ఊరు వెళ్ళిపోయాము ఈ ఊరు వెళ్ళిపోయాము అలా కాదు, మీకు ఎటువంటి తలంపులు వస్తున్నాయో, ఇంటికాడ కూర్చున్నప్పుడు కూడా మీకు తలంపులు ఎటువంటి తలంపులు వస్తున్నాయో చూసుకోండి, ఎటువంటి తలంపులు వస్తాయో. అందులో మిమ్మల్ని పాడు చేసి తలంపులు కూడా వస్తాయి, మిమ్మల్ని వాటిని జాగ్రత్తగా వదిలించుకోండి. అలా ప్రశాంతంగా కూర్చోండి, వచ్చి తలంపులు చూసుకోండి, మిమ్మల్ని పాడు చేసి తలంపులు వస్తాయి. అవి దేహానికి, ఆ తలంపులు దేహానికే బంధించి దేహాన్ని బంధించేస్తాయి, దేహభావంలోంచి బయటికి వెళ్ళనివ్వు అనుకున్నవాడు ఆ తలంపులు నెమ్మదిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకేంటో తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. వేదంలో ఒక మాట ఉంది, కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన పైకి చూసినా కిందగా చూసినా ఏ దిక్కుకి చూసినా ఈశ్వరా జ్ఞానం మాట తర్వాత చూద్దాం, నాకు మంచి తలంపులు వచ్చేటట్టు అనుగ్రహించు, మంచి ఆలోచనలు మంచి తలంపులు వచ్చేటట్టు అనుగ్రహించు, జ్ఞానం తర్వాత చూద్దాం. మంచి తలంపులు నేను ఎటు చూసినా, నిద్రపోతున్నా జాగ్రత్త అవస్థలో ఉన్నా స్వప్నావస్థలో ఉన్నా నాకు మంచి తలంపులు వచ్చేటట్టు నన్ను అనుగ్రహించు, నన్ను మంచి తలంపులు వచ్చి. మంచితనానికి మరొక పేరే జ్ఞానం. ఏ బుద్ధిమంతుడు కాని వాడికి, మంచివాడు కాని వాడికి ఆత్మజ్ఞానం కలగదో, కలిగే అవకాశం లేదు. వాడు బుద్ధిమంతుడై ఉండాలి. వాడు ఏంటి బుద్ధిమంతుడై ఉండాలి అంటే, వాడు పని చేసినా చేయని వాడితో సమానంగా ఉండాలి, పని చేసినా చేయని వాడితో సమానంగా ఉండాలి. అంచేత మన లోకం మీద మమకారం, దేహం మీద మమకారం, నీకు నీకు అర్థం లోకంతో మమకారం, దేహంతో మమకారం, ఈ చుట్టాలు అక్కడ ఉన్నారు, ఈ చుట్టాలతో మమకారం, ఈ చుట్టాలు చివరికి చేసి దేవుడు. ఈ పెచ్చోడు అందరూ ఎవరి డబ్బు ఉంటే వాళ్ళు మా చుట్టాలు అంటూ ఉంటారు. ఆ చుట్టం చివరికి చేసేది ఏముండదు, ఆ చుట్టం చివరికి చేసేది ఏముండదు, ఆ చుట్టం చేసేది ఏముండదు. ఊరికే అలా అనుకుంటారు, డబ్బు ఉన్న వాళ్ళు మనకి ఏదో చేసేస్తారేమో అని అనుకుంటూ ఉంటారు. ఆ చేసేది ఏముండదు చివరికి. భార పట్ల అనురక్తితో లోక వ్యవహారాల పట్ల మమకారం. ఏంటది, లోకం విషయాల్లో మనం అతిగా కళ చేసుకోకూడదు. మనకి ఎంతవరకు సంబంధం అంతవరకు, మనకి ఎంతవరకు సంబంధం అంతవరకు, కానీ లోక వ్యవహారాలతో అతిగా ఉండకూడదు. లౌకికులతో కూడా అతిగా ఉండకూడదు. కొంతమంది శుద్ధ లౌకికులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా రామకృష్ణుని దగ్గరికి వచ్చి కూర్చుంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గంగానది నుంచి నాలుగు బిందులు తెప్పించి ఆ గది కడిగించేసుకోండి. అంటే అది బయట మీకు సంబంధమైన విషయాల్లో ఎక్కువ కలగ చేసుకోవద్దు, మీకు సంబంధమైన విషయాల్లో ఎక్కువ కలగ చేసుకోవద్దు. వ్యాపకాలకు దూరంగా ఉండండి, వ్యాపకాలకి దూరంగా ఉండండి. అంటే మీకు సంబంధమైన విషయాలకి దూరంగా ఉండండి. అంటే అన్ని విషయాల్లోనే కలగ చేసుకోకండి, దానివల్ల అహం భావన పెరిగిపోతుంది, వ్యక్తి భావన పెరిగిపోతుంది. మీ హృదయంలో ఒక నిజం ఉంది, మనం స్కానింగ్ ఎలా చేయించుకుంటామో శరీరానికి, ఆ నిజానికి అడ్డొచ్చే విషయాలు మీరు ఏదో మీ ఇంటికాడ చూసుకోండి. మీరు ఇక్కడ 10 మందిలో చూసుకునేది కాదు, మీ ఇంటికాడ మీరు ఏకాంతంగా కూర్చున్నప్పుడు, మీ ఇంటికాడ మీరు ఏకాంతంగా కూర్చున్నప్పుడు మీలో మీ ఇంటికాడ మీరు ఏకాంతంగా కూర్చున్నప్పుడు మీ హృదయంలో నిజాన్ని తెలుసుకోవడానికి ఏ విషయాలు అయితే అడ్డొస్తున్నాయో చూసుకోండి. అవి నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అవి ఏకాంతంగా ఉన్నప్పుడు చూసుకోవాలి, ఏకాంతంగా ఉన్నప్పుడు చూసుకోవాలి. అన్నం తినేది ఎప్పుడు ఎక్కువ నవ్వకూడదు. మీరు అన్నం తినేటప్పుడు ఎక్కువ నవ్వకండి. ఒకసారి మీరు ఎక్కువ నవ్వుతుంటే ఏ మాంసం తింటున్నారనుకోండి, ఆ మాంసం మొక్క ఇలా పేగుల్లోకి వెళ్ళిపోతే ఊపిరి చిత్తుల్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతారు. తర్వాత అన్నం తినేటప్పుడు ఎక్కువ మాట్లాడుకోవద్దు అని చెప్తారు గాంధీ గారు. మౌనంగా భగవంతుని స్మరించుకుంటూ తినేయండి. గంట సేపు తింటారు వాళ్ళు, వీళ్ళతో వాళ్ళు వాళ్ళతో లోకాభిరామాయణం ఉంటుంది కదా, వీళ్ళు అన్నం తింటూ లోకాపం కూడా ఏదో చెప్పుకుంటూ తింటూ ఉంటారు, మధ్యలో నవ్వుతూ ఉంటారు. ఆ ఎక్కువ మాట్లాడుతున్నప్పటికీ మీరు పరాగ్గా ఉంటే ఒకసారి ఆ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఒక తలుపు ఉంటుంది అక్కడ, సాధ్యమైనంతవరకు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినది జీర్ణం, పేగుల్లోకి వెళ్ళిపోతుంది తిని. అక్కడ కవాటం ఉంటుంది. ఏంటది కవాటం? అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా చూస్తుంది. ఏది ఆ కవాటం? ఎప్పుడైనా పొరపాటున వెళ్తే వెళ్ళిపోవచ్చు. అంచేది అన్నం తినేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. కొంతమంది పక్క పక్క నవ్వుతారు ఎప్పుడు అన్నం తిని. ఒకసారి లోపలికి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి అలా చచ్చిపోయిన ఆ మిలిటరీ ఆఫీసర్లు ఉన్నారు. అందులో ఏదైనా కూర మొక్క వెళితే అది వరకు మాంసం మొక్క వెళితే ఆవిడ వెంటనే చచ్చిపోతాడు. ఆ కూర మొక్క వెళ్ళినా బయటకు తీయాలి, కొంత టైం ఉంటుంది తీయటానికి. మాంసం మొక్క వెళితే వెంటనే చచ్చిపోతాడు. అన్నం తినేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు, మౌనంగా తినాలి, నవ్వకూడదు, ఎక్కువ నవ్వకూడదు. అంటే ఇవన్నీ ఉరికే జాగ్రత్తలు. ఇవన్నీ ఏంటి? ఈ జాగ్రత్తలు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, నీ నిజస్వరూపం తెలిసి కూడా నీ బలహీనతలు. భగవాన్ అంటారు మీ ఇంట్లో ఏమున్నాయి, నా నేను చెప్తాను కానీ మీకు తెలియదు అంటారు. మీరు భగవాన్ దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఏమున్నాయి ఎలా ఉంటుంది, మీ ఇంట్లో ఏమున్నాయో నేను చెప్తాను కానీ మీకు తెలియదా? ఏ కంచం ఎక్కడ ఉందో, వెండి ఎక్కడ ఉందో, బంగారం ఎక్కడ ఉందో నేను చెప్తాను కానీ మీకు తెలియదా? అలాగే మీ బలహీనతలు ఏమున్నాయో నేను చెప్పాలో మీకు తెలియదు, మీకు తెలియటం లేదా? మీ ఇంట్లో ఉన్నది ఎలా నేను చెప్పక్కర్లేదు, మీ బలహీనతలు మీకు తెలుస్తూ ఉంటాయి. కొన్ని అబ్జర్వేషన్ అవసరం లేదా? బలహీనత ఏదో రోజు తలంపు కింద వచ్చేస్తుంది. ఏంటది, మీకు బలహీనతలు ఏమన్నా అనుకోండి, ఆ ఏదో రోజు తలంపు కింద ఆ తలంపు వచ్చినప్పుడు పట్టుకోవాలి. ఓ ఈ బలహీనత ఉన్నాం అలా ఈ తలంపు వస్తుంది, లేకపోతే ఇది ఎందుకు వస్తుందని, ఎందుకు వస్తుంది, ఏదో బలహీనత ఉంది, ఈ బలహీనత ఉన్నమలని ఈ తలంపు వస్తుంది, ఈ బలహీనత లేకపోతే ఈ తలంపు ఎందుకు వస్తుంది, అంచేత ఈ తలంపు వచ్చి నీలో ఈ బలహీనత ఉందని భగవంతుడు చూపిస్తున్నాడు. అప్పుడు దాంట్లోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయాలి, అది సాధన అంటూ. మీ ఇంట్లో ఏముందో నేను చెప్పాలా, మీ ఇంట్లో కంచం ఎక్కడ ఉందో మాంసం ఎక్కడ ఉందో నేను చెప్పాలా, మీకు తెలియటం లేదా? మీరు ఏకాంతంగా కూర్చుని మీ ఇంటి మీ మనసులో ఉన్న బలహీనతలు మీరు మీ మనసును లోపలికి తిప్పి చూసుకుంటే ఆ మనోదృష్టికి కనిపిస్తాయి. మనోదృష్టికి అయ్యే మీ హృదయంలో ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి అడ్డు వస్తున్నాయి, అవి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి, అదే సాధన. జ్ఞానం ఈ లోపల ఉంది, కొత్తగా సంపాదించేది కాదు. కొత్తగా సంపాదిస్తే కాల ప్రభావంలో కొట్టిపోతుంది. ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకున్నావు అది నీవై ఉన్నావు. మీరు సబ్జెక్ట్ బాగా ఫాలో అవుతాంటే మీకు బండి అశాంతి ఉంటే మొత్తం అంతా ఇప్పుడు కాలిపోతుంది. మీ ఇంటికాడ అనుకూల పరిస్థితి లేవనుకోండి, ప్రతికూల పరిస్థితులు అనుకోండి, అవి కూడా కాలిపోతుంది. మీరు ఎంత అశాంతి నా గురువు పీల్చుకుంటాడు. మీలో ఉన్న అశాంతి మీ కుటుంబ సభ్యులు పీల్చుకోరు. ఇంచేది వాళ్ళ చేతకాని పని అది, అంటే వాళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళ చేతకాని పని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి చేతకాని పని వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళు చేయలేరు. అంటే ఇక్కడ ఏమంటున్నారు భగవాన్ ఏమంటున్నారంటే, కొత్తదేమీ కాదు నీ లోపల సహజంగా ఉన్నది. నువ్వు తెలుసుకున్నప్పుడు నేను ఏదో కొత్తగా కనిపించాను నీకు అనిపిస్తుంది, కానీ అంతకుముందే ఉంటుంది. ఇప్పుడు అది నీకు ఆ రియలైజేషన్ నీకు వచ్చినప్పుడు ఏదో కొత్తగా వచ్చేసినట్టు నీకు అనిపిస్తుంది, నువ్వు తెలుసుకోకముందు కూడా ఆ వస్తువు అక్కడే ఉంది. ఈ ప్రపంచంలో అనేక భోగాలు ఉన్నాయి. ఈ రామకృష్ణుడు అంటాడు, ఈ ప్రపంచంలో ఐ హ్యావ్ నెవర్ ఎంజాయ్డ్ ది వరల్డ్ ఈవెనట్. జాగ్రత్త అవస్థ వదిలేయండి. ఏంటిది జాగ్రత్త అవస్థ వదిలేయండి. స్వప్నావస్థలో కూడా ఏ భోగాన్ని అనుభవించలేదను. ఈ మధ్యలో పని ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఏం చేయాలంటే చివరిలో కూర్చోవాలి. మధ్యలో మీకు ఏదైనా ఇంటికాడ పని ఉంటుంది అనుకోండి, పని ఉంటే సహజం కదా, వాళ్ళు ఏం చేయాలంటే చివరిలో కూర్చోవాలి. చివరిలో కూర్చుని సైలెంట్గా అలా వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చోకూడదు మధ్యలో వెళ్ళిపోవాలనుకున్నవాడు. ఏం చేయాలంటే ఇతర వాళ్ళకి డిస్టర్బెన్స్, ఆ బ్యాక్ బెంచెస్ మీద కూర్చుని అలా బ్యాక్కి వెళ్ళిపోవాలి. ఇదంతా సివిక్ సెన్స్, ఒక కామన్. దీన్ని ఏమంటారు, కామన్ సెన్స్. మన ఇంటికాడన్నా మన ఇంటికాడని దుమ్ము తీసి అవతల వాళ్ళు ఇంటి ఎదురుకుండా చేస్తుంది. వాళ్ళకి సివిక్ సెన్స్ లేదంటారు. ఏమంటారవ్వా? సివిక్ సెన్స్ లేదు, సివిక్ సెన్స్ లేదు అంటారు. ఈ మీదని కేరళలో కార్పొరేషన్కి ఒక అమ్మగారు చైర్మన్ అయ్యారు, ఆవిడ లేడు. మీరు అక్కడ ఏం కడతారు, ఆ బిల్డింగ్లు కడతారు, ఈ బిల్డింగ్లు కడతారని బిల్డింగ్లు ఏం కట్టినా ముందు మా టౌన్లో ఉన్న ప్రజలకి బుద్ధి చెబుతానన్న. అదో గట్టికారి, అదో గట్టికారి. అది బిల్డింగ్ల గురించి నేను కంగారు పట్టడం లేదు. బుద్ధి లేని వాళ్ళందరికీ బిల్డింగ్ ఏంటి? ముందు అసలు ప్రవర్తన ఎలా ఉండాలి? నీ ఇంట్లో నీ ఇల్లు అంతా తుడిసి అదటి వాళ్ళు ఇంట్లో దుమ్మేస్తావా? నీకు బిల్డింగ్లు కావాలా? సివిక్ సెన్స్ లేని వాళ్ళకి బిల్డింగ్లు ఏంటి? ముందు ఏదైనా డబ్బు ఉంటే కడతాం, లేకపోతే అది వేరే విషయం. ముందు ప్రజలకు నేను నేర్పేది సివిక్ సెన్స్ అని. అలాగే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురుకుండా మధ్యలో పనింటి వెళ్ళిపోవచ్చు, ఎదురుకుండా కూర్చోడు, వెనకాల కూర్చోవాలి. ముందే మనం ఈ టైంలో వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు వెనకాలే కూర్చోవాలి. ఏదైనా ఇప్పుడు ఎవరైనా రమ్మన్నా రాకూడదు. మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా ఏదో 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతాం అనుకోండి, వెనకాల కూర్చుని చూసి వెళ్ళిపోవటం మంచిది. అంటే మన టైం చూసుకుని వెళ్ళిపోవటం మంచిది. ఇక్కడ ఇది ఏమంటున్నాడు అండి, ఏమంటున్నాడు? అంచేత నువ్వు జపం చేయటం అనేది తనంతర తాను సహజంగా జరగాలి. జపం చేయడం అనేది ఏది? తనంతర తాను సహజంగా జరుగుతూ ఉండాలి. నువ్వు జపం చేసేటప్పుడు సాధన, జపం చేసినప్పుడు అది సాధన. ఆ జపం చేసి జపి కరిగిపోయాడని కూడా అది గమ్యం. ఇప్పుడు మీరు జపం చేస్తున్నారు, దాన్ని ఏమంటారు? సాధకులు వీళ్ళు బాగా సాధన చేసుకుంటున్నారు. లోపల ఎవడో ఉన్నాడు కదా జపం చేసేవాడు, వాడు చేసి అది చేసి నీటిలో పందారు కరిగిపోయినట్టు అది కరిగిపోయాడు అనుకుని అది చెప్పి అది గమ్యం. ఇది సాధన, అది గమ్యం. అది కరగాలి కదా. ఈ రాళ్ళు అంత తేలిగ్గా కరిగితే ఆ మనస్సులో మృదుత్వం ఉండాలి, దానికి ఒక ట్రైనింగ్ ఉండాలి, దానికి ఒక సభ్యత ఉండాలి, దానికి ఒక సంస్కారం ఉండాలి. కదా మైండ్కి డిగ్నిఫైడ్ బిహేవియర్ నేర్పాలి. కానీ ఇంపర్సనల్గా ఉండాలి. మనుషులు అందరి దగ్గర ఏమైనా బలహీనత ఏంటంటే, ఎవరైనా చిన్న పని చేస్తే అందరికీ తెలియాలనుకుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా గుర్తింపు కావాలనుకుంటారు. అడిగినప్పుడు మీరు ఎంత సాధన చేసినా మీకు ఇంక జ్ఞానం కలగదు. ఎవడైతే గుర్తింపు కావాలనుకుంటాడో వాడు సైతాన్, వాడే దెయ్యం వాడే పిశాచం. ఆ పిశాచాన్ని మీరు లోపల పెంచుకుంటే, దెయ్యాన్ని మీరు లోపల పెంచుకుంటే మీరు సాధన చేస్తే ప్రయోజనం ఏముంది? పరమానందయ్య గారు రోజు అడిగోరు శిష్యులరా, బాబు కాఫీలు పుచ్చుకున్నాక ఏం చేస్తున్నారు అంటే, నిన్న చేసిన తప్పులు ఏడ సవరించుకుంటున్నాడు అని చెప్పారు. మీరు రేపు అడిగోరు ఈవేళ చేసిన, నిన్న చేసిన తప్పులు ఈవేళ సవరించుకుంటామండి, ఈవేళ చేసిన తప్పులు రేపు సవరించుకుంటాం. తప్పులు చేయటం సవరించుకోవడం మా పని, ఇంకోటి చేస్తాం ఒకటి అలా ఉంది మన పని కూడా. అంటే నువ్వు జపం చేస్తా అంటే, ధ్యానం చేస్తా అంటే, ఒకవేళ నువ్వు ఏమీ కోరిక లేకుండా ఇతరులకు ఏదైనా సహకరిస్తా అంటే, ఇతరులకు ఏదైనా సహకరిస్తున్నావు అనుకో, నువ్వు అది చిత్తశుద్ధికి దారి తీస్తుంది. కోరికల కోరిక చోటు నువ్వు సహకరిస్తావు ఎవరికైనా, నువ్వు ఈనాటికైనా ముందు నాటికైనా బంధిస్తుందని. కోరిక లేకుండా సహకరిస్తున్నావు అనుకో, రిటర్న్స్ ఏమి ఆశించకుండా పని పని కోసం చేస్తున్నావు అనుకో, అప్పుడు నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి అనే గుమ్మం ద్వారా నేను ఆత్మజ్ఞానం పొందాలి. ఇంకో నీకు ఇంకో గేట్ లేదు, నాకు ఇంకో గేటు వాడు పరమ పవిత్రుడు కాని వాడికి, అగ్నిహోత్రుడితో సమానమైన సమానమైన వాడు కాని వాడికి వాడికి ఆత్మ అనుభవం కలగదు. అంటే ఎంత పవిత్రం అవ్వాలని, నీ లోపలను సద్వస్తు ఎంత పరమ పవిత్రమైందో, నీ మనస్సు అంత పరమ పవిత్రం అయ్యే వరకు నువ్వు తదాకారం పొందలేదు. ఒక రెండు నిమిషాలు అరుణాచల సేవ చేయను అన్నారు. ఓ ఉప్పుగా రావే ఇలా అరుణాచలం, సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి, ఉప్పుగా రావేల అరుణాచలం. సత్యం అంటే వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం. దాని తాలూకు జ్ఞానం లేనప్పుడు ఈ పుట్టినా చచ్చిపోయినా ఎంతకాలం బతికినా దీనివల్ల ప్రయోజనం ఏంటి సున్నాను. నువ్వు సత్యజ్ఞానం సంపాదించకుండా నీ శరీరం చనిపోతే నువ్వు ఏమి సాధించినట్టు, ఏమి సాధించినట్టు? ఏదో అక్కడ అది కట్టాను, ఇక్కడ గోడ కట్టాం, కాలో కట్టాను, కాలో చదివామంటే చేస్తే చేయొచ్చు. ఒకవేళ నువ్వు చేసినా అన్నీ స్వప్నమే, అదే మామూలుగా నువ్వు చేయొచ్చు కానీ అన్నీ స్వప్నమే. ఏంటి స్వప్నం లేదు. ఇప్పుడు మనం స్వప్నంలో దాహం వేస్తాను అనుకోండి, నేను మిమ్మల్ని మంచినీళ్ళు అడిగాను అనుకోండి, మీరు మంచినీళ్ళు ఇస్తే నాకు వీళ్ళు మంచి ఉపకారం చేశారు, నీకు నాకు వీళ్ళు ఉపకారం చేశారు, టైంకి మంచినీళ్ళు ఇచ్చారు, నా ప్రాణం రక్షించారు అని అనుకుంటాం కదా. ఇక్కడ ఇచ్చి ఇక్కడ చేసి ఉపకారాలు కూడా అటువంటివి. ఆడు ఎంత దూరం వెళ్ళాడో చూడండి. స్వప్నంలో కూడా మనకు ఎవరైనా సహాయం చేస్తే సంతోషిస్తాం కదా. ఈ లోకంలో చేసే ఉపకారాలు కూడా అటువంటివి. ఈ లోకంలో చేసే ఉపకారాలు నువ్వు పని చేస్తే గుర్తింపుల కోసం కాదు, చిత్తశుద్ధి కోసం చెయ్యి. నువ్వు పవిత్రుడు అవటానికి చెయ్యి. నువ్వేంటి పవిత్ర, ఒక మాట మాట్లాడినా చేతుడు పని చేసిన జయము నువ్వు పవి పరమ పవిత్రుడు. అది ఉపనిషత్తులు ఏమని చెప్పాడంటే, వాళ్ళు ఎంత సాధన చేసినా వాళ్ళకి తెలియబడాలని నేను అనుకోవాలి కదా. ఎన్ని కోటి కోటి జన్మలు చేసిన సాధన వాళ్ళకి తెలియబడాలని అనుకోకపోతే తెలియబడను. అదేంటి మీ నచ్చిన మీరు అక్షంతలు ఏం చేసుకుని మేము గొప్పవాళ్ళు అనుకోవటం ఏంటి? మీరు గొప్పవాళ్ళని ఎవరు చెప్పారు? మేము పెద్దవాళ్ళని మీ నచ్చిన మీరు అక్ష అది మీరు పెద్దవాళ్ళని మనం పెద్దవాళ్ళని ఎవరు చెప్పారు అసలు? మీకు అర్థమవుతుంది అని చెప్పింది, మీరు పరమ పవిత్రులు అవునో కాదు మీరు అనుకోవటం ఏంటి? అది ఈశ్వరుడు కనుక అనుకుంటే అప్పుడు అది తెలియబడాలని అనుకుంటాడు. ఆయన తెలియబడాలని ఎక్కడ ఉన్నాడు పురుషుడు? ఎక్కడ ఉన్నాడు? మనకు అంతర్యామిగా ఉన్నాడు, ఎక్కడ దూరంగా లేడు. ఆయన ఆయన తెలియబడాలని అనుకునే వరకు మీకు ఆయన తెలియబడ్డాం. తాళం చేయి మీ చేతిలో లేదు, తాళం చేయి మీ పెట్టి మీ దగ్గర ఉన్న లాభం లేదు, తాళం చేయి మీ దగ్గర లేదు, తాళం చేయి ఈశ్వరుడి దగ్గర ఉంది. తాళం చేయి ఎక్కడ ఉంది? ఈశ్వరుడు ఉంది. అంటే మీ ప్రవర్తన చూసి మీరు మెచ్చి అసలు ఈశ్వరుడు మీ అంతర్యామి మెచ్చుకోవాలి. ఏంటది అంచేది? మనం ఏ పని చేసినా లోకం మెప్పు కోసం చేయకూడదు, లోకం కూడా స్వప్నం. ఈ అంతర్యామిని మనం ఏ పని చేసినా ఈ అంతర్యామిని సంతోషపరచడానికి, ఈ అంతర్యామిని సంతృప్తి పరచడానికే చెయ్యాలి. కానీ బయట మెప్పుల కోసం ఊరేగింపుల కోసం ఏ పని చేయకూడదు. నువ్వు ఈ మాట మీరు రాసుకోండి, మీ మీ నోట్స్ రాసుకుంటాడు, ఈ మాట రాసుకుని. ఇందులో ప్రమాదం ఏంటంటే మీరు బయట మెప్పుల కోసం అండ్ బయట మెరుపుల కోసం, బయట ఆకర్షణ కోసం, బయట మీరు అందరూ గొప్పగా మీరు గొప్పవాళ్ళని చెప్పుకోవడం కోసం మాటలు మాట్లాడినా పనులు చేసినా ఈ రకమైన పనులు చేస్తూ ఎన్ని ఎంత దూరం వెళ్ళిపోయారో అంత దూరం మళ్ళీ వెనక్కి వచ్చే వరకు మీకు అసలు జ్ఞానం రాదు ఇంకని చెప్పాడు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, ఇది రాసుకోండి అందరూ. ఇప్పుడు తణుకు నుంచి 200 మైళ్ళు వెళ్ళిపోయాం, వెనక్కి 100 మైళ్ళు వస్తే వస్తాం, మళ్ళీ తణుకు 200 మైళ్ళు వస్తే వెనక్కి వస్తాం. అలాగే మీ స్వరూపాన్ని విడిచిపెట్టి లేనిపోయిన విషయాలన్నీ కల్పించుకుని ఎంత దూరం వెళ్ళిపోయారో అంత దూరం వెనక్కి రాకుండా మీరు ఆ హృదయ గుహలో పడరు. మనం వెళ్తాం 200 కిలోమీటర్లు వెళ్ళాం, 100 కిలోమీటర్లు వస్తే మళ్ళీ వెనక్కి వస్తే తణుకు ఎలా వస్తుంది? 200 కిలోమీటర్లు మన స్వరూపాన్ని విడిచిపెట్టి, లేకుండా అంతర్యామిని విడిచిపెట్టి లేనిపోయిన కనిపించుకుంటే ఎంత దూరం వెళ్ళిపోయామో మళ్ళీ అంత దూరం వెనక్కిస్తేనే కానీ నీకు స్వరూప జ్ఞానం కలగదు. అది ఒకటే గుర్తుపెట్టుకోండి. మరి నీకు ఈ జన్మ బాగా వెళ్ళిపోతాం అనుకోండి, ఈ జన్మ బాగా వెళ్తే బాగా వెళ్ళిపోయినట్టు ఇటువంటి సేవాళ్ళు ఎన్ని పోయారు మనం. మీకు పోనీ ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనుకోండి, మీకు ఈ ఇప్పుడు అనుకూల బాగా వెళ్ళిపోతాను అనుకోండి, ఈ ఒక్క జన్మ బాగా వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టే ఇంక ఎన్ని శవాలు మొయ్యాలి మనం. స్వరూప జ్ఞానం కలిగే వరకు శవాలు రాకుండా ఎవరు ఆపు చేయలేరు. ఆ ఈశ్వరుని దయ కలగాలి మీకు. ఒక మాట మాట్లాడితే చేతుడు పని చేస్తే మనస్తోడు ఏదైనా ఆలోచిస్తే మనకు ఈశ్వరుని దయ సంపాదించాలి. ఆ ఈశ్వరుని దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే, అది లేకపోతే ఏదీ లేనట్టే. మనకు 1000 కోట్లు ఉన్నా ఈశ్వరుని దయ లేకపోతే ఏమీ లేనట్టే. ఈ మధ్య సిబిఐ వాళ్ళు ప్రకటించారు, రామలింగరాజు గారు ఈ కేసులు ఈ గొడవ గురించి, ఇటువంటి విషయాలు మనకు నమ్మాలనిపించదు. రామలింగరాజు గారు ఇన్ని పొరపాట్లు ఎందుకు చేశారో మాకు అర్థం అవటాలదు. ఆయన చేసిన పొరపాట్లు అన్ని కాగితాల మీద రాసేస్తే ఒక లారీ పుస్తకాలు అవుతాయని చెప్పారు. ఎందుకు చేశారంటే ఇది అన్ని నోట్సుల కింద రాసి, రామలింగరాజు చేసిన పొరపాట్లన్నీ నోట్సుల కింద కాసి ఓ లారీలు వేస్తే వాళ్ళ లారీకి సరిపడి నోట్స్ ఉంటాయని చెప్పారు సిబిఐ వాళ్ళు. ఆ ప్రారంభంలో ఎందుకు చేశారో మనం ఆశ్చర్యం పడకూడదు. అది ఆ దేహ ప్రారంభం అంతవరకు అక్కడి నుంచి మనం పొడుగు మనం సాగదీయకూడదు. ఆ ప్రారంభం అలా ఉంది, అలా జరిగింది అంతే. తర్వాత జపం, మీరు జపం చేసేటప్పుడు నోటితోడు కూడా చేయొచ్చు. నారాయణ 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 నోటితోడు కూడా చేయొచ్చు. అంతకంటే కూడా మానసిక జపం మంచిది. మీరు మనసులో అనుకోవటం మంచిది. ఏంటది? తర్వాత మీరు సాయంత్రం నిద్రపోయే ముందు తప్పనిసరిగా జపం చేయాలి. సాయంత్రం నిద్రపోయే ముందు మీరు తప్పనిసరిగా జపం చేస్తే మీకు అక్కర్లేని తలంపులు ఆగిపోతాయని నిద్ర బాగా తొందరగా వచ్చేస్తుంది. ఇక నిద్ర పట్టకుండా ఇలా కొట్టుకుంటున్నారనుకోండి, అప్పుడు మీరు జపం ఏదో మీకు ఇష్టమైన పేరు, ఆ పేరు కూడా ఇష్టమైంది ఉండాలి. ఆ జపం మీరు చేస్తుంటే మీకు తెలియకుండా మీ మనస్సు గూట్లో పడిపోతుంది. మనకి పగలు ఎక్కడ ఉంటుంది? మనస్సు మెదడులో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. అంటే అత్తవారి ఇంటికాడ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అత్తవారి ఇంటికాడ ఉంటుంది. పగలు ఎక్కడ ఉంటుందో అత్తవారి ఇంటికాడ ఉంటుంది. ఆ నిద్రపోయేటప్పుడు ఎప్పుడు మనకు ఎప్పుడు నిద్ర, మీరు ఎప్పుడు చెప్పండి, మీకు ఎప్పుడు నిద్ర వస్తుంది? ఎవరో చెప్పలేరు. ఆ నిద్రపోయినప్పుడు అది సడన్గా వెళ్ళి హృదయంలో పడిపోదు, బూట్లో పడిపోదు. ఆ క్షణం మీకు తెలియదు. ఆ క్షణం ఏ జీవుడికి తెలియదు. ప్రాణం పోయినప్పుడు ఇదే చివరి శ్వాస అని ఏ జీవుడికి, ఇంకా బతుకుదాం ఇంకా బతుకుదాం అనుకుంటా ఉంటాడు, ఎప్పుడో సడన్గా పోతుంది. ఏమంటే రాజుగారు, నీ గుండె జబ్బు కనిపిస్తుంది, గుండెలో తేడాగా ఉంది అంటే రాడు. వాస్తవాన్ని అంగీకరించి మా కుటుంబంలో ఎవరికి గుండె జబ్బు లేదండి. మా కుటుంబంలో అంటే ఈ మాట అన్నారు, మళ్ళీ కంప్లైంట్ వచ్చింది, అప్పుడు ప్రాణం పోయింది. అంటే ఇది వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉండటం. నీ కుటుంబంలో లేకపోతే నీకు రాకపోవడం ఏంటి? నీకు రాకూడదని ఎక్కడుంది? నీ కుటుంబంలో ఎవరికి లేదు, నీకు రాకూడదని ఎక్కడుంది? అంటే మనం ఈ వాస్తవ పరిస్థితులకి దూరంగా ఉండకూడదు. దాన్ని ఏమంటారంటే ప్రాక్టికాలిటీ. దానికి ఏంటది? దానికి మనం దూరంగా ఉండకూడదు. దానికి మనం దూరంగా ఉండకూడదు. అందులో మన ఇండియాలో ఉన్న మూఢనమ్మకాలు ఏ దేశంలోనూ ఉండవు. ఇంకా మనకి ఏం చేస్తున్నాము? పది చేత కాదు, ఒక విమానం కనిపెట్టలేదు, మనం ఒక సైకిల్ కనిపెట్టలేదు. మీకు అర్థమవుతుందా? ఏం చేస్తున్నాం అంటే కుడికాలం ముందు వేయాల, గడప దాటాక ఎడం కాలం ఉంది. ఇది నేర్చుకున్నాం. మనకి అందుకంటే చేత కాదు కదా, ఏదైనా మనకి అందుకంటే కుడికాలు గుమ్మం దాటేటప్పుడు కుడికాలు ముందు వేయాలా, ఎడం కాలం ముందు వేయాలా, అవి నేర్చుకున్నాం. ఒక పొరపాటు నీళ్ళు ఎడంకాలు వేసేదానికి ఇంకా పని అవ్వదు అనుకోవటం. ఇటువంటి మూఢనమ్మకాలు ఎప్పుడైతే ఇండియాలో ఉన్నాయన్నీ అంతే, ఇండియాలో ఉన్నాయన్నీ కూడా అన్నీ మూఢనమ్మకాలే. అంటే నీకు వ్యాపకాలు పెంచుకోవద్దు. నువ్వు వ్యాపకాలు పెంచుకోవద్దు, వ్యవహారాలు పెంచుకోవద్దు. అంటే నీ మనస్సుని ఒకే తలపు మీద నిలబెట్టించు. అంటే జపం చేస్తుంటే అది కూడా తలంపే, జపం కూడా తలంపే. అనేక తలంపుల మీద కాకుండా ఒకే తలంపు మీద నీ మనస్సు నిలబెట్టుంటే నిద్రపోయేటప్పుడు కూడా అది సడన్గా లోపలికి హృదయంలోకి జారిపోతుంది మనస్సు. తర్వాత ఇక్కడ మనస్సు ఇక్కడ ఉంటుంది జల్లగా. ఇదేమో దేవుడు ఉండి కుడి వైపు, ఎడం వైపు ఏమో రక్తాన్ని పంపు చేసే గుండె ఉంటుంది. అంటే మీ గుర్తు కోసం చెప్తున్నాను, ఏదో జన్మలో చచ్చిపోయిన తర్వాత ఏమన్నా బతికుండగానే ఆనందం పొందాలి, చచ్చిపోయిన తర్వాత బతికుండగానే శాంతి పొందాలి, ఆత్మసుఖం ఏంటంటే బతికుండగానే పొందాలి. అది అరువు బేరాలు ఎందుకు మనకే? ఇప్పుడు నీకు చెక్కు రాసి ఇచ్చి నేను నీకు చచ్చిపోయిన తర్వాత చెల్లుతుందంటే దానికి అర్థం ఉందండి. నీకు నేను చెక్కు రాసి ఇచ్చాను, కానీ మీరు బతికుండగా చెల్లదు. మీరు చచ్చిపోయిన తర్వాత చెక్కు చెల్లుతుందంటే మీకు ఎందుకు రాసి ఇచ్చినట్టు? ఎందుకు ఈ అరువు మాటలు? ఈ అరువు మాటలు దేనికి? అది మోక్ష సుఖం ఏంటో మీ శరీరం ఇక్కడ తిరుగుతున్నప్పుడే దాన్ని పొందాలి. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉంది కదా మనస్సు, అది సరిగా తెలియదు మనకి. తర్వాత దానికి అమృత నాడు అనే నాడు ఉంటుంది ఇక్కడికి. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి హృదయం దాకా. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో రక్తాన్ని పంపు చేసేది ఉంటుంది, రైట్ సైడు తిరుచ్చలఘాట్ అంటే ఈశ్వరుడు నివాసంగా ఉండేది ఉంటుంది. ఆ ఈశ్వరుడు నివాసంగా ఉండేది దేహంలో భాగం కాదు, ఇది గుండె దేహంలో భాగం. ఈశ్వరుడు నివాసంగా ఉన్నది మటుకి ఒక భాగం కాదని. అప్పుడు మీకు గాఢ నిద్రలో మీకు తెలియకుండా ఈ మనస్సు అమృతనాళ్ళలోంచి జారిపోతుంది కింద. ఆ జారినప్పుడు మీకు తెలియదు. నాకు నిద్ర పడుతుంది, నిద్ర వస్తుంది కానీ నిద్రపోయే క్షణం మీకు తెలియదు. అయితే ప్రాణం బయటికి పోయే క్షణం కూడా తెలియదు. మీకు ఏ జన్మలో ఆత్మజ్ఞానం కలుగుతుందంటే, మీరు నిద్రలో మీకు తెలియకుండా వెళ్ళిపోతాను కదా ఎక్కడికి ఈ అమృతనాడి ఓపెన్ చేసుకుని అమృతనాడిని అది తెరుచుకుని మనసు ఎక్కడికి వెళ్తానో నిద్రపోయి ముందు ఈ అమృతనాడు ద్వారా ఈశ్వరుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతాను. మీకు ఏ జన్మలో అయితే ఆ ఈశ్వరుడు మీకు జ్ఞానయోగం ఇస్తాడో అప్పుడు పగలు నిద్రట్లో కాదు, పగలు అది నిద్రపోయే ముందు అది జారుకోవటం మీకు తెలియదు. ఆ పగలు అది మనస్సు చెంది హృదయాకారం చెందినప్పుడు అమృతనాడు ఓపెన్ చేసుకుని వెళ్ళినప్పుడు మీరు మెలకు ఉండగా మీకు ఎప్పుడైతే అలా జారిపోతున్నాడు తెలుస్తూ ఉంటుందో అప్పుడు జ్ఞానానికి జ్ఞాన దూరంలో ఉన్నారు. మీరు అవి మీ ఎరుగుతోటి వెళ్ళాలి లోపలికి. ఎలా వెళ్ళాలి? రోజు నిద్రట్లో వెళ్తున్నాం కానీ మనకు తెలియదు కదా. ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఎరుగుతోటి వెళ్ళాలి. ఎరుగుతోటి వెళ్తే మీకు 190 మార్కులు వచ్చేసినట్టు. జాగ్రత్త అవస్థలో హృదయ గుహలు ఇది పడాలి. ఏది మీకు తెలుసు, మీరు చూస్తూ ఉంటారు. ఏది ఈ మైండ్ వెళ్ళి అమృతనాడు, దాని అమృతనాడు అంటారు. వెన్నెముక దగ్గర ఉంటుంది, దాని సుషుమ్నాడు అంటారు. వెన్నెముక దగ్గర వెనకాల నాడు ఉంది, అది తల వెంట్రుక కంటే సన్నంగా అది కళ్ళకు కనపడదు కానీ నాడు ఉంది. దానికి కింద నుంచి సహస్రానికి దాకా ఉంటుంది అది. అదేమో సుషుమ్నాడు అంటారు. ఈ సహస్ర నుంచి ఇక్కడ హృదయంలోకి ఒక నాడు ఉంది, దాని అమృతనాడు అంటారు. అమృతనాడు ఓపెన్ అయ్యే వరకు అది సాధన చేసి ఓపెన్ చేసుకోండి, ఈశ్వరు అనుగ్రహంలో ఓపెన్ అవ్వండి ఎలాగైనా. అది ఓపెన్ అయ్యే వరకు, అమృతనాడు ఓపెన్ అయ్యే వరకు మనకి బ్రాహ్మీ స్థితి కలగదు, బ్రహ్మానుభవం కలగదు. సాధ్యమైనంత వరకు ఒకే తలంపు మీద జపం, ఎందుకంటే ఒకే తలంపు మీద మనసు నిలబెట్టుకుని ఉంచుకోవడానికి, ఒకే తలంపు మీద మనసుని నిలబెట్టుకుంటావు మోజం. అతనికి నీకు జపం అప్రయత్నంగా జరుగుతూ ఉండాలి, ఎఫర్ట్ లేకుండా ఎఫర్ట్లెస్గా జరుగుతూ ఉండాలి. జరుగుతున్నట్టు నీకు తెలుస్తూ ఉండాలి. ఆ జపం నువ్వు చేసేటప్పుడు నీకు తెలియకుండా జపం జరిగిపోతూ ఉండాలి. ఆ మామూలుగా జపం జరుగుతూ ఉండాలి నీ ప్రయత్నం లేకుండా. నీ ప్రయత్నం లేకుండా జరిగేటప్పుడు కూడా జరుగుతున్నట్టు నీకు తెలుస్తూ ఉండాలి. ఏంటది జరుగుతున్నట్టు నీకు తెలుస్తూ ఉండాలి. జరుగుతూ ఉండాలి దాని అంతది, అది జరుగుతుందని ఎరుక్కుండాలి. నీకు జపం జపం లోపల సహజంగా జరుగుతోంది, ఆ సహజంగా జరుగుతోంది అనేటువంటిది ఎరుక్కుండాలి. అది మానసిక వాచ నోటితోడు చేసి జపం కంటే మానసిక జపం మంచిది. ఏంటది మానసికంగా చేయటం మంచిది? ఈ మంత్రం ఏం చేస్తుందంటే చివరికి నువ్వు గాఢంగా చేస్తా ఉంటుంది, ఇష్టంగా చేస్తా అంటే, ప్రేమగా చేస్తా అంటే, నీ లోపల ఏదైతే సహజంగా ఉందో నిదానంగా ఉందో, నీ లోపల ఏదైతే సహజంగా ఉందో, ఏదైతే నార్మల్గా ఉందో, ఏదైతే న్యాచురల్గా ఉందో దాన్ని మీ చేతికి పట్టిస్తుంది. ఇప్పుడు తుకారాం వాళ్ళు ఉన్నారు, మారాళ్ళు పెద్ద యోగాభ్యాసాలు చేయలేదు. ఎవరు? తుకారాం జ్ఞానేశ్వరి వాళ్ళు జపం చేసి సిద్ధి పొందారు. అంటే ఏమిటి చేసేది? డెడికేటెడ్గా చేశారు, సిన్సియర్గా చేశారు. చేసేది డెడికేటెడ్ చేశారు. ఈ జపం వల్ల మనం పొందుతామా లేదని అనుమానం లేకుండా చేశారు. మనం పొందవలసింది ఈ జపం వల్ల పొందుతామా పొందమని సందేహాలు లేకుండా అది చేయగలిగారు. అది చేయగలిగారు. అంటే నువ్వు చేసే మంత్రం అప్రయత్నంగా జరిగే వరకు ఆ మంత్రం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రవాహం గోదావరికి నది వచ్చినప్పుడు ఆ ప్రవాహంలో పొలలు ఎలా కొట్టిపోతాయో, కొట్టిపోతాయి కదా ప్రవాహంలో పొలలు ఎలా కొట్టిపోతాయో, నువ్వు జపం చేసే ప్రవాహంలో మనసు ఎలా కొట్టిపోవాలి. ఏదైనా గోదావరికి వరద వచ్చిందనుకోండి, వస్తువు ఎలా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది కదా, నువ్వు చేసే జపంలో నీ మనసు కూడా అలా కొట్టుకుపోవాలి. అప్పుడు మనసుకి ఇతర ఆలోచనలు రావు, మనసుకే ఇతర ఆలోచనలు రావు. ఆ జపం చేయకుండా, ధ్యానం చేయకుండా, విచారణ చేయకుండా, సత్కర్మ చేయకుండా ఉన్న తలకాయలు ఉంటాయి, అవి దెయ్యాల కొంపలు అంటారు. అంటే దెయ్యాలు కాపురం చేస్తూ ఉంటాయి తలకాయలు. అది సాధన చేయరు, జపం చేయరు, ధ్యానం చేయరు, ఏమి చేయరు, సత్కర్మ చేయరు, సత్కర్మ చేయరు. పుట్టినోళ్ళు ఎలా ఉన్నారు, చచ్చిపోయినప్పుడు కూడా ఎలా ఉంటారు, వాళ్ళ తలకాయలు దెయ్యాల కొంపలు. అంటే ఆ తలకాయలో దెయ్యాలే ఉంటాయి, ఇంకా ఆ తలకాయలో దెయ్యాలే ఉంటాయి, ఆ దెయ్యాల కొంపలు. అంచేది నువ్వు అంటే భగవంతుడు అది భగవద్ అనుభవం పొందటానికి అనుకో, నువ్వు జాగ్రత్త అవస్థంతా కూడా భగవద్ అనుభవం పొందటానికి తగిన విధంగానే ప్రయత్నాలు ఉండాలి. ఓ మాట కానీ ఓ చేత కానీ ఏది కానీ నువ్వు ఏ పని చేయ, ఏ ప్రయత్నం చేయవనుకో, ఇంకా దెయ్యాల కొంపది నీ మనసు ఏంటి, ఆ దెయ్యాల కొంపది. ఇప్పుడు మీకు ఆ సహజ స్థితి మీకు అనుభవంలోకి వచ్చిందనుకోండి, సహజ స్థితి, ఆ సహజ స్థితి మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఓ పెద్ద ప్రవాహంలో అంటే శాంతి ప్రవాహంలో మీరు అలా కొట్టుకుపోతున్నట్టు ఉంటుంది. ఒక శాంతి ప్రవాహంలో మీరు కొట్టుకుపోతున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఈ ద్వైతులకి అద్వైతులకి తేడా ఎక్కడ వస్తుందంటే, అద్వైతులేమో పరమాత్మలో ఏకం అవుతామని చెప్తారు, మనం చెబుతారు. ద్వైతులు ఏంటంటే పరమాత్మలో ఐక్యం అవరు, పరమాత్మ సన్నిధానంలో ఉంటారని వాళ్ళు ఏం చెప్తారు. అయితే ఇక్కడ చిన్న పేచీలు ఉన్నాయి. అంటే పరమస్థితి మీరు పొందినప్పుడు మీకే తెలుస్తుంది, దీనికి ఇంక ఇతరులు చెప్పక్కర్లేదు. ద్వైతులు ఏమంటారంటే ఎంజాయ్ చేయడానికి ఒకరు ఉండాలి కదా అని, లోపల ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు కాదు ఒకటి. పరమాత్మని ఎంజాయ్ చేయడానికి ఒకడు ఉండాలి కదా, పరమాత్మని ఎంజాయ్ చేయడానికి ఒకడు ఉండాలి కదా అని ద్వైతులు అంటారు. అద్వైతులు ఏమంటారంటే ఏదైతే వస్తువుని పొందిందో దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుందో ప్రత్యేకంగా రెండోది అక్కర్లేదని. అవి రెండు అనేటప్పటికి మళ్ళీ ఎడబాటు వస్తుంది. అవి ఏంటది, రెండు అనేటప్పటికి ఎడబాటు వస్తుంది. మీరు ఆ వస్తువుని పొందాక ఆ వస్తువు దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, మీకు ఎంజాయ్మెంట్ లోపం లేదని. పైగా కృష్ణుడి గీతలో ఏమన్నాడు, ఏ సుఖాన్ని పొందిన తర్వాత దానికి మించిన సుఖం లేదు, ఆ సుఖం మీకు వచ్చినట్టు మీకు అనుభవానికి తెలుస్తూ ఉంటుంది, రుజువులు సాక్ష్యాలు పుస్తకాలు అక్కర్లేదు. మీరు ప్రాణం పోయేటప్పుడు ఆ ప్రాణం మీకు ఏ జన్మలో ఆత్మసాగ దాని సాగు నిమిషస్ ఎప్పుడు కనిపిస్తాయో చెప్పాను కదా, అది వేకింగ్ స్టేట్లో అది ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాలని. అయితే మనం నిద్దట్లో వెళ్తాను తెలియకుండా వెళ్ళిపోతాం, ఇక్కడ తెలిసి ఉండి వెళ్ళాలి. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ తెలిసి ఉండి వెళ్ళాలి. మీరు లోపల ఆ బ్రాహ్మీ స్థితి మీరు పొందినప్పుడు, బ్రాహ్మీ స్థితి పొందినప్పుడు మీకు మామూలుగా చావు వచ్చింది అనుకోండి, మీ శరీరానికి మీరు ఆనందంలో ప్రవహిస్తూ ఉంటారు, ఆనందంలో ప్రవహిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు శరీరం జారిపోతుంది, ఎప్పటికప్పుడు ఆ శరీరం జారిపోయినప్పుడు మీకు ఆనందంతో తాదాత్యం ఉండదు, కానీ శరీరంతో తాదాత్యం ఉండదు. అప్పుడు మనం చచ్చిపోతున్నామని కానీ ఏదో పోగొట్టుకుంటున్నామని కానీ మీకు అనిపించదు. అప్పుడు శరీరం ఉన్నప్పుడు మీరు ఆనంద ప్రవాహంలో ఎలా ఉన్నారో, శరీరం పడిపోయిన తర్వాత కూడా ఆనంద ప్రభావం కంటిన్యూ అయిపోతుంది, ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ అయిపోతుంది, ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ. சச்சம் சிவம் சுந்தரம், சச்சம் சிவம் சுந்தரம் దీన్ని అంటే ఆ పరబ్రహ్మను ఎలా దైవాయం చేశారు అది ఎలా ఉంటుంది సత్యముగా, అంటే సత్యముగా ఉంటుందంటే ఒక ప్రాంతంలో ఉండి ఇంకో ప్రాంతంలో లేకపోవడం కాదు, ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోవడం నిజం కాదు. ఈ శరీరాన్ని అబద్ధం ఎందుకని అన్నారంటే ఈ శరీరం పుట్టక ముందు లేదు, చచ్చిపోయకుండా అంటే ఇది సత్యం కాదన్నారు. ఒక ప్రాంతంలో ఉండి ఇంకో ప్రాంతంలో లేకపోతే మీరు ఫాలో అవుతున్నారు కదా, ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోతే అది ఏది నిజం కాదు, ఏది నిజం కాదు. అది అన్ని ప్రాంతాల్లో ఉండాలి, అన్ని కాలాల్లో ఉండాలి, అది పారమార్థిక సత్యం. అది ఏంటది పారమార్థిక సత్యం? భగవాన్ ఒకసారి ఒకరోజు ఒకరు అడిగారు, ఏమండో మరి ఈ లోకాలకు వెళ్ళేవాడు కూడా అబద్ధం అంటున్నారు మీరు, చచ్చిపోయాక లోకాలకు వెళ్ళేవాడు కూడా అబద్ధం అంటున్నారు కదా, మరి నేను చచ్చిపోయేది ఎక్కడ ఉండాలన్నాడు. అక్కడు ఏమని అడిగాడు, నేను చేసి ఆ భగవాన్ అన్నారు నువ్వు లేని చోట ఎక్కడున్నావో చెప్పు, ఎక్కడ ఉండాలని నేను చెబుతాను నీకు అన్నారు. నీకు ఫాలో అవుతున్నారా, చెక్క చెక్కగా ఉంది. ఆయన ఏమో ఈడేమన్నాడంటే నేను చచ్చిపోయేది ఎక్కడ ఉండమంటాను అన్నాడు. నువ్వు లేని చోట అంటూ ఓ చోట చెప్పు, నువ్వు ఎక్కడ ఉండాలో నేను చెబుతా అన్నాడు. వాడు బ్రాహ్మీ స్థితి పొందినవాడు అంతరే ఉంటాడు, బ్రాహ్మీ స్థితి పొందినవాడు అంతరే ఉంటాడు. ఇంకొక చోట అంటే ఓ చోట ఉండి ఇంకో చోట లేనివాడు అజ్ఞానం, జ్ఞానం ఉన్నవాడు అంతరే ఉంటాడు. అంచేది నువ్వు ఎక్కడ లేవో చెప్పు, నువ్వు ఎక్కడ లేవు అంతరే ఉన్నావు, ఇంకా నువ్వు ఒక చోట ఉండటం ఏంటి, మరో చోట లేకపోవటం ఏంటి, నీకు ఒక చోట అంతటా ఉన్నావని అనుభవం వస్తేనే నీకు బ్రహ్మానుభవం. ఓ చోట ఉన్నాం ఇంకో చోట లేవనుకుంటే మీకు మళ్ళీ అశాంతి ప్రాణం, అశాంతి ప్రారంభమైపోతుంది. అశాంతి నువ్వు ఎక్కడ ఉండారో అని నన్ను అడుగుతున్నావు, నువ్వు ఎక్కడ లేవు నాకు చెప్పు. నువ్వు ఎక్కడ లేవో నాకు చెబితే ఎక్కడ ఉండాలో నేను చెప్తాను. మీరు ఫాలో అవుతున్నారు, ఇది నన్ను ఎక్కడ ఉండమంటారు అన్నాడు. నువ్వు ఎక్కడ లేవో చెబితే అక్కడ ఉండాలని నేను చెప్తాను. నువ్వు అంతటా ఉన్నావు కదా, అంతటా ఉన్నవాడికి ఇంకో చోట ఉండటం ఒక చోట లేకపోవటం ఏంటి. నువ్వు ఒక చోట ఉండి ఇంకో చోట లేవనుకో, నీకు ట్రూత్ రియలైజేషన్, ట్రూత్ రియలైజ్ అవ్వలేదు నీకు. నువ్వు లేని చోటు ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, నువ్వు లేని చోటు ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. నువ్వు లేని చోటు ఎక్కడ ఉంది, ఇంకెక్కడికి వెళతావు? నువ్వు అంతటా ఉన్నప్పుడు ఇంకా లోకాలకు ఎక్కడికి వెళతావు? ఇది అద్వైత అనుభవం. ఏంటది అద్వైత అనుభవం? వస్తేనే కానీ నీకు అద్వైత అనుభవం తెలియదు. చాలా కష్టం మాటలతో చెప్పుకోవడం తీరిక. నీకు అద్వైత ఆనందం వస్తేనే, అద్వైత అనుభవం వస్తేనే కానీ దాని పాలకి నీకు ఆనందం కూడా తెలియదు. నువ్వు లేని నన్ను ఎక్కడికి వెళ్ళమంటారని అడుగుతున్నాడు కదా వీడు. నువ్వు లేని చోటు ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, నువ్వు అంతరే వ్యాపించినప్పుడు ఎక్కడికి వెళ్తావు? నీకు కమింగ్ లేదు, గోయింగ్ లేదు. గోయింగ్ ఉన్నవాడికి కమింగ్ ఉన్నవాడికి పునర్జన్మ వచ్చి తీరుతున్నాడు, చీకటి లోకాలకు వెళ్ళవలసిందే. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ లేను, నీకు అర్థమవుతుందా? నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాను, మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తాను, అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వస్తాను, అంటే అక్కడ అంతరా లేడని అర్థం కదా. ఈ గోయింగ్ ఉన్నవాడికి కమింగ్ ఉన్నవాడికి పునర్జన్మ తప్పదు, కానీ అంతటా వ్యాపించున్న వాడికి వాడికి పునర్జన్మ లేదు. మీరు దేహం చనిపోతుంది అనుకోండి, మీరు ఒక కొండ గురించి చెప్తున్నాను, ఏదో రోజు దేహం చనిపోతాం కదా, మీరు ఎంతోకాలం బతకరని డాక్టర్ గారు చెప్తే కదా చచ్చిపోతారని. అప్పుడు నిజంగా మీరు చచ్చిపోతున్నాను అనుకుంటారనుకోండి, మీరు తప్పనిసరిగా పుట్టి తీరుతారు. ఇంకా కోర్టుకి వెళ్ళక్కర్లేదు, రుజువులకి సాక్ష్యాలకి మీరు కోర్టుకి వెళ్ళక్కర్లేదు. శరీరం చనిపోతున్నా, శరీరంతో మనకు సంబంధం లేదు, చావుతోటి శరీరం చనిపోతున్నాం, శరీరం పోతున్నా, ఏ వస్తువు అయితే పాదవు దాంతో తాదాప్తి మీకు ఉంటే ఇప్పుడు శరీరం పోతున్నా పోతున్నట్టు మీకు అనిపించదు, అది మీకు కడసారి జన్మ. కానీ మనం శరీరం చనిపోయినప్పుడు ఏమనుకుంటాం, వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం అనుకుంటాం. వెళ్ళిపోతున్నాం అంటే రావటానికి వెళుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళతావు, మళ్ళీ తణుకు సిద్ధం అవటానికి వెళుతున్నావు. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? వెళ్ళి కూడా వస్తాడు, వచ్చివాడు ఎడతాడు, వచ్చివాడు ఎడతాడు. బ్రాహ్మణ స్థితి పొందినవాడు వచ్చేది లేదు, వెళ్ళేది లేదు, మళ్ళీ అక్కడికి రాకపోగలరు. ఎవడికి బ్రాహ్మణ్ శరీరం చనిపోయినప్పుడు మీరు అందరూ మనం అందరం ఏమనుకుంటాము? చచ్చిపోతున్నాం అనుకుంటాం. వాడికి పునర్జన్మ వచ్చి తీరుతుంది. వాడికి శరీరం చనిపోకముందు చావు లేని సత్వం వస్తూ ఉంటుంది, దాన్ని సత్యం వస్తూ ఉంటారు. దానితో తాదే ఏ వస్తువుకైతే చావు లేదో దానితో తాదాత్మ్యం. ఈ ముక్కులో గాలి బయటికి వెళ్ళిపోయినప్పుడు దానితో తాదాత్మ్యం వస్తే నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, నేను పోవటం లేదని ఆడికి అనుభవం వస్తుంది. ఆ వస్తువు పోదు కాబట్టి అప్పుడు నీ శరీరం జారిపోయినా నీకు పునర్జన్మ లేదు. ఈ ఫిక్షన్ కాదు, సైన్సే. ఇదేంటిది? ఈ ఫిక్షన్ కాదు, ఇది సైన్సే. చచ్చిపోవడం అంటే కంగారు పడకండి. చచ్చిన వాడు పుడతాడు. ఎలా పుడతాడంటే, ఇప్పుడు ఈ గది ఒక ఇంట్లో, ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్తాం. ఒక ఇంట్లోంచి అంటే మనం ఒక ఇంట్లోనూ ఆ గదిలోంచి ఇంకో గదిలోకి వెళితే ఈ జీవలక్షణాలు అన్నాడు. ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి వెళ్తాడు, అదే పుట్టడం. అయితే జీవలక్షణాలు ఎలా ఉంటాయి? శరీరాలు మారుతాయి. జీవలక్షణాలు ఎలా ఉంటాయి? శరీరాలు మారుతాయి. అయితే ఈ జీవలక్షణాలు ఎవడైతే పోగొట్టుకున్నాడో వాడి శరీరం ఉండగానే వాడిని జీవను ముక్తులు అంటారు. అంటే శరీరం ఈ శవం భూమి మీద నడుస్తున్నప్పుడు వాడు ముక్తులవుతాడు. వాడు ఎవడో వాడు ముక్తులవుతాడు. వాడు ముక్తులవుతాడు అంచేత దేహాలు మనం మనకు ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మనకి తలంపులు వస్తున్నాయి కదా, మీరు కూర్చోండి, మీరు మాట్లాడకండి, మీకు తలంపులు వస్తున్నాయి కదా, ఈ తలంపు వెనక్కి వెళ్ళి ఆలోచించండి, ఎక్కడి నుంచి వస్తాను, ఎందుకు వస్తాను, ఉరికే ఎందుకు వస్తుంది ఈ తలం, మంచి ఎవరి నుంచి అడ్డే అవనండి. ఇప్పుడు ఎలా కూర్చోండి, మీరు కంగారు పడకండి, మీరేం కష్టపడక్కర్లేదు. ఏదో తలంపు వస్తుంది కదా మీకు, ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, దేని కారణంగా వస్తుందో మీరు ఆలోచించండి. చివరికి మీ దేహమే కారణం అవుతుంది. ఇక్కడ మీరు పద కదలద్దు. ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు ఆలోచించి చెప్పండి, మీరు చూసుకో ఆ తలంపు కేంద్రం ఎవరో దేహం. ఆ బుద్ధి పోయే వరకు, ఆ దేహ బుద్ధి పోయే వరకు ఎవరికి పరమాత్మ అనుభవం కలగదు. మీరు అలా కూర్చోండి, మీకు తలంపులు వస్తున్నాయి కదా, ఆ తలంపులు కారణం ఎవరని అది మంచి ఆలోచన రానివని చెడ్డాలి. మీరు తిరిగి 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 వెనక్కి వెళ్ళి లోపల గెంటికెళ్ళి మైండ్ విత్డ్రా వెళ్ళి చూసుకుంటే ఆ తలంపుకి దేహం కేంద్రం అవుతుంది. మరి ఈ దేహంతో అలుకు మైకం ఉందని చెప్పు, ఈ భూమితో అలుకు మైకం ఉంటుంది. ఈ దేహంతో అలుకు ఇది ఒక మైకం. ఈ దేహం తాలూకు మైకం ఎంతకాలం ఉందో అంతకాలమే భూమి తాలూకు అంటే ప్రపంచం తాలూకు మైకం ఉంటుంది. వరుణాచలేశ్వరుడా ఈ భూమికి సంబంధించిన మైకం, ఈ భౌతికమైన పంచభూతాలతో తయారు చేసిన దేహానికి సంబంధించిన మైకం ఎప్పుడు ఊడగడతావు వరుణాచలేశ్వరుడా? ఇది ఊడగడితే కదా నేను నాకు మెరుగు వచ్చేది ఏది జ్ఞానంలోకి. నాకు అజ్ఞానంలోంచి ఇప్పుడు నాకు జ్ఞానంలోకి మెదుకు రావాలి. ఏం చేయాలి? ఎక్కడి నుంచి రావాలి? అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి మెదుకు రావాలి. ఈ చావులు పుట్టుకుని అజ్ఞానంలో జరిగిపోతున్నాయి. ఇప్పుడు నాకు మెరుకు ఎక్కడికి రావాలి? జ్ఞానంలోకి మెదుకు రావాలి. ఈ జ్ఞానంలోకి మెదుకు రావాలంటే ఈ దేహ బుద్ధి పోకుండా, ఈ భౌతిక బుద్ధి పోకుండా, ఈ దేహం నిజం అనుకున్నంత కాలం మనకు లోకం కూడా నిజం కింద కనిపిస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ దేహం నిజం అనేంత కాలం లోకం కూడా నిజం కింద అనిపిస్తుంది. ఈ బుద్ధి పోయే వరకు లోక బుద్ధి మనకు పోదు. దేహ బుద్ధి పోదు అనుకోండి, లోక బుద్ధి కూడా పోదు. మీరు ఎంత సాధన చేసినా పోదు, మీరు తలకాయ తీసుకెళ్ళి గోడ కొట్టుకున్నా పోదు. నాకు దేహబుద్ధి ఉన్నంతకాలం లోకబుద్ధి ఉండి తీరుతుంది, దేహబుద్ధి పోయే వరకు లోకబుద్ధి పోదు. అయ్యో దేహబుద్ధి పోతేనే కానీ నాకు పరమాత్మ బుద్ధి రాదు. ఓ అరుణాచలేశ్వరుడా, ఈ భౌతికమైన బుద్ధి దేహబుద్ధి నాకు ఎప్పుడు ఓడగడతావు అరుణాచలేశ్వరుడు? అది సెంట్రల్ పాయింట్. అది అదేంటది సెంట్రల్ పాయింట్? అది మీరు భగవాన్ చెప్పిన అన్ని అబద్ధాలు అనుకోండి, అనుకోని పర్వాలేదు, అనుకున్నా పర్వాలేదు, ఆయన ఏమనుకోడు. మీకు తలంపులు వస్తున్నాయి లేదా? వస్తున్నాయి. తలంపులు వస్తున్నాయి లేదు మీకు? వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ లోపల నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ లోపల నుంచి వస్తున్నాయి. ఏది కేంద్రంగా పెట్టుకొస్తున్నాయి? ఇప్పుడు నేను కొంతమంది గౌరవం వస్తుందంటే పని చేస్తారు, లేకపోతే చేయరు. కొంతమంది గౌరవం వస్తుందంటే పని చేస్తారు, లేకపోతే అది చేయరు. ఎవరికి ఆ గౌరవం? ఎవరికనే. ఇప్పుడు నాకు గౌరవం కావాలని వాడు అనుకుంటున్నాడు. ఎవరికా గౌరవం? నాకు గౌరవం కావాలంటే దేహం వాడు అనుకుంటున్నాడు కదా, మీకు బాగా అర్థం చేసుకోండి. అప్పుడు నాకు గౌరవం కావాలనే తలంపు ఎందులో చేస్తాను? దేహబుద్ధిలో చేస్తాను. అంటే వాడి పతనం అవ్వటానికి వాడు ఏది కారణం? దేహబుద్ధి కారణం. ఇది మీరు బాగా ఎనాలిసిస్ చేసుకోండి. ఊరికే ఎదరకెళ్ళిపోవడం కాదు, అది ఎనాలిసిస్ చేసుకోండి. మీరు ఎనాలిసిస్ చేసుకుంటే తేలిపోతుంది. ఇప్పుడు హీర్ అండ్ నౌ, ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే ఎక్కడో తేలిపోతుంది. మీరు ఎలా కూర్చోండి. మీరు అందరూ ఎవరు కదలొద్దు. ఈ నరకలోకం స్వర్గలోకం తర్వాత ఆలోచన, అది అన్నీ కలిపితే ఆ తర్వాత ఆలోచిద్దాం. ముందు నువ్వు ఇప్పుడు ఉండవు. నీకు తలంపులు వస్తున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి. మనిషి తలంపు వచ్చాక మాట్లాడతాడు, తలంపు వచ్చాక పని చేస్తాడు, అంతే కదా. ఎంత ముద్దైనా వాడు తలంపు రాకుండా మాట్లాడలేడు, తలంపు లేకుండా పని చేయలేడు, అంతే కదా. తలంపు వచ్చాక మనం మాట్లాడుతున్నాం, మంచి మాటనా చెడ్డ మాటనా, తలంపు వచ్చాక చేతితోడు పని చేస్తున్నాం, అంతే కదా. మాటకు మూలమేది? తలంపు. చేతక మూలమేంటి? తలంపు. ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చెప్పాలి, ఊరికే పారిపోవడం కాదు. మీరు ఎస్కేప్ ఏదో వద్దు. ఆ తలంపుకి చూసుకోండి మీరు, లోపలికి చూసుకోండి. ఆ తలంపుకి మీరేంటో ఎక్కడ కదా. ఇప్పుడు నాకు గౌరవం కావాలనుకుంటారు. ఎవరికి గౌరవం? ఎవరికి గౌరవం? దేహం నేను అనుకుంటున్నారు కాబట్టి, ఆ దేహం నేననే బుద్ధి ఉంది కాబట్టి మీకు మళ్ళీ దేహానికి ఆ దేహానికి గౌరవం కోరుకొని, ఆ దేహం మీరు అనుకుంటున్నారు కదా, ఆ తలంపులోంచి నాకు గౌరవం కావాలని వస్తుంది. అప్పుడు కూడా కేంద్రం ఎవరు? దేహమే. అంటే ఈ దేహబుద్ధి ఎప్పుడు పోగడతా వారు నాచలేస్తాడు. దేహబుద్ధిలోంచి ఏమొస్తుంది? తలంపు వస్తాం. తలంపులోంచి ఏమొస్తుంది? మాటలు మాట్లాడుతున్నాం. తలంపులోంచి ఏమొస్తుంది? పని చేస్తున్నాం. మంచి పనులు తలంపులోంచి చేస్తున్నాం, చెడ్డ పనులు తలంపులోంచి చేస్తున్నాం. ఇప్పుడు మంచి చేసేవాడు కూడా తలంపు రాకుండా చేయడు కదా, చెడ్డ చేసేవాడు కూడా. ఆడు తలంపు, అది తలంపే, ఇది తలంపే, అది తలంపే, ఇది తలంపే. ఈ తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీకు లోపల నుంచి వస్తున్నాయి. లోపల ఏ బుద్ధిలోంచి వస్తున్నాయి? నీకు దేహం లేదు అనుకునే బుద్ధిలోంచి వస్తుంది. చివరికి ఈ తలంపుల కారణం ఎవరవుతున్నారు? నీ దేహమే. వరుణాచలేశ్వరుడా, ఆ బుద్ధి ఎప్పుడు ఓడగడతావు నాకు. భగవాన్ అన్నారు, అందరూ గయ్యేతగాళ్ళనేటండి, అందరూ గయ్యేతగాళ్ళనేటండి. ఈత మొదలు పెట్టమన్నారు, నీ ఎవడు గజ్యం కదలనేటండి. అందరూ పెద్ద పెద్ద ఈతగాళ్ళని తీసుకొచ్చారట. అబ్బాయి ఈత మొదలు పెట్టడం, ఎవడు గజ్యం కదలట్లేదండి. అలాగే మేము సాధనలు చేస్తున్నామంటే మేము సాధనలు చేస్తున్నాం, మేము వ్రతాలు చేస్తామంటే మేము వ్రతాలు చేస్తున్నాం, మేము పూజలు చేస్తున్నామంటే మేము పూజలు చేస్తున్నాం, మేము జపాలు చేస్తున్నాం, ధ్యానాలు చేస్తున్నాం, విచారణలు చేస్తున్నాం అని చెప్తున్నారు కదా అందరూనే. మేము తెల్లారుగా 4 ఇంటికి లేచిపోయి కూర్చుంటామంటాడు. మరి ఎక్కడ కూర్చుంటున్నాడు ఏంటో మనకు తెలియదాడు. కూర్చుంటున్నాడు కూర్చోడం, ఎక్కడ కూర్చుంటున్నాడో మనకు తెలియదు. తెల్లారుజాము 4 ఇంటికి లేచిపోతున్నాం అని చెప్తాడు. ఏదో సాధన చేసుకున్నాడు రైతే. ఇక్కడ భగవాన్ అడిగేది ఏంటంటే నువ్వు చేస్తున్నావు, నీకు ఉళ్ళది చెమట బాగానే పడుతుంది, నువ్వు చేయటాలేదని అంటలేదు, కానీ దేహం బుద్ధి నీకు ఏమైనా పోతుందా లేదా అది చూసుకోను. ఎక్కడ పూర్వం ఒక నరసాపురం రైలు దాడుతున్నాడు, అక్కడ పండితులు కూర్చున్నాడు అందులో, అక్కడ ఎవరి కెమిస్ట్రీ ఏమైనా తెలుసా ఫిజిక్స్ ఏమైనా తెలుసా అడుగుతున్నాడు, ఎవరినండి బోటు నడిపోవాడు. నువ్వు కెమిస్ట్రీ ఏమైనా చదువుకున్నావా, మెడిసిన్ ఏమైనా చదువుకున్నావా, ఫిజిక్స్ ఏమైనా చదువుకున్నావని అడుగుతున్నాడు అట్టు. నాకేం చదువుకోలేదన్నా బళ్ళోకి వెళ్ళలేదు అన్నాడు. ఎంతలోకి ఆ పడవ చిల్లు మునిగిపోతుంది, ఆ పడవలో నీళ్ళు వచ్చి మునిగిపోతుంది అన్నాడు. ఏమంటే ఆచార్యుల వారు నీకు ఈత వచ్చినా అన్నాడు అట్టు. అవి నాకు కెమిస్ట్రీ అయ్యి బాగా తెలుసు కానీ ఈత రాదన్న, ఈత రాకపోతే మీరు గంగ పోవాలన్నాడు అట్టు. అలా నీకు అన్నీ తెలుసు దేహ బుద్ధి పోలేదు, నీకు అన్నీ తెలుసు దేహ ప్రయోజనం ఏంటి దాని వల్ల, నీకు కెమిస్ట్రీ తెలుసు ఫిజిక్స్ తెలుసు అవి మేము ఇప్పుడు రక్షిస్తాయా రక్షించవు. ఇప్పుడు ఏం కావాలి నీకు, ఈత కావాలి, ఈత రాదు కదా ఇంకా మీరు గంగ పోలే. అలాగే ఎన్ని విద్యలు మీరు నేర్చుకున్నా దేహబుద్ధి మీకు పోలేకపోతే మిమ్మల్ని మృత్యు వచ్చి కబళిస్తుంది చెప్పటం, అంటే మరణం చేతిలో దొరికేస్తారు, మరణం చేతిలోకి దొరికేస్తారు. ఎన్ని విద్యలు నేర్చుకున్నా సరే ఈ దేహాభిమానం, ఈ దేహబుద్ధి అంటే మీరు దేహం నేననుకున్నంత కాలం ఈ లోకం నిజమనేటువంటి బుద్ధి ఎవరికి పోదు, లోకం నిజం కిందే కనిపిస్తుంది. ఇంకా ఈ దేహం నిజం అనుకుంటున్నారు కాబట్టి ఈ దేహం ఎంత నిజమే లోకం కూడా అంతే నిజం. మీకు దేహం నిజం కింద కనిపిస్తుందా అబద్ధం కింద కనిపిస్తుందా అంటే లోకం కూడా మీకు ఎన్ని శాస్త్రాలు చదివినా లోకం కూడా నిజం కింద. మరి దేహము లోకము నిజం కింద మంచినప్పుడు చావు కూడా నిజం కింద అనిపిస్తుంది. ఈ అడవిలోంచి ఈ ఫారెస్ట్లోంచి నువ్వు బయటికి రావాలంటే దేహబుద్ధి నశించకుండా, నువ్వెన్ని కోటి జన్మలు ఎత్తినా దేహబుద్ధి నశించకుండా నీకు ఆత్మబుద్ధి కలగదు. అక్కడ భగవాన్ టీచింగ్ అంతా అక్కడే ఆధారపడదు. ఇప్పుడు నాకు గౌరవం కావాలి అనుకుంటాడు ప్రతివాడికి గౌరవం కావాలనుకుంటాడు. ఈ గౌరవం కావాలనే బుద్ధి నీకు ఎందుకు వస్తుంది అసలు? ఆ దేహం లేదు, దేహం లేదనే చాందనం నుంచి వస్తుంది, లేకపోతే మీకు గౌరవం ఎందుకు? దేహం మీరు కాదని మీకు తెలిసిందనుకోండి ఎవరికి గౌరవం? మీరుంటే ఇతరులు ఉన్నారు, మీరుంటే మీరే లేనప్పుడు ఇతరులు లేరు కదా, మీరుంటే ఇతరులు ఉన్నారు, మీరే లేనప్పుడు ఇతరులు లేరు. మీరున్నారు కాబట్టి ఇతరుల దగ్గర నుంచి గౌరవం కోరుకుంటున్నారు. అసలు మీరే లేదని తెలుసుకున్నప్పుడు ఇతరులు లేరు కదా, ఇంకా గౌరవం ఎవరి దగ్గర నుంచి కోరుకుంటారు? మీరు ఇది సరదా అనుకోకండి, మిల్టన్ ది లాంగెస్ట్ పోయమ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ సాధన చేసి కామక్రోధాల్లోంచి మనిషి బయటికి రావడం కానీ కీర్తికాంక్షల నుంచి మనిషి బయటికి రావడం. ఎంత పెద్దవాళ్ళైనా సరే వాట్ ఎవర్ హి మేబీ, ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు మామూలుగా మనిషి మంచిగా, ఇక్కడ మీటింగ్లో మాట్లాడుతున్నారనుకోండి సంతోషంగానే మాట్లాడతాడు. ఏంటి ఏదో నీకు అందరికీ ఏదో ప్రాజెక్టులు కట్టిస్తా ఉంటాడు, ఏదో చెప్తాడు మంచి మాటలు చెప్తాడు. ఆఖరి మీరు మాట అనాలి, జవహర్లాల్ నెహ్రూకి జై అనాలి, అప్పుడు ఏమనాలి? వ్యసాన్ని సంతోషం రాదు పాప. పైకన పోయి ఎస్ ఇట్ ఈస్ ఎ కరెక్ట్ స్లోగన్ అనుకుంటాడను. ఇంకోటి కూడా అనొచ్చు భారత మాతకి జై, ఈ రెండే స్లోగన్స్ ఏంటయ్యే? జవహర్లాల్ నెహ్రూకి జై, భారత మాతకి జై. ఆయనకి గౌరవం అంటే బాగా ఇష్టం. ఒక బలహీనత అంటే ఒక మనిషికి బలహీనత ఉంటుంది కదా, అలాగే వాడు ఏమన్నాడంటే ఎవడు మిల్టన్ అన్నాడు క్రామక్రోధాల్లోంచి బయటికి రాగలడు కానీ మనిషి కీర్తికాంక్షల నుంచి బయటికి రాలేడని. అంటే దేహబుద్ధి వేలుతోటి సహా నశిస్తేనే కానీ వాడు కీర్తికాంక్ష పోదాం, మిల్టన్ చెప్పాడు ఫ్యారడ్ ది లాంగెస్ట్ పోయమ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇటువంటి మాటలు మేము చదివినప్పుడు ఎంత అందంగా చెప్పాడని అనుకోకుండా ఉండలేదు. ఎంత బాగా చెప్పాడు అంటే కామక్రోధాలు పోవచ్చు, భగవద్గీతలో చెప్పిన రాగద్వేషాలు పోవచ్చు, కానీ కీర్తికాంక్ష మటుకు అంత తీరుగ్గా జీవుని నిడిచిపెట్టదు. అది మామూలుగా జీవుని అంటిపోయి ఉంటుంది. జీవుణ్ణి ఈ దేహబుద్ధి వేరుతో సహా నశించినప్పుడు ఆ కీర్తికాంక్ష కూడా పోతుందని. ఇప్పుడు సర్వసాధారణంగా ఎవరి దగ్గర చందా కడతా అనుకోండి, నా పేరు ఎక్కడ రాస్తానని అడుగుతాడు తెచ్చాడు. ఆడికి ముందు శవం వస్తుందన్న తల్లి కడుపు నుంచి పేరు రాదు, శవం వస్తుంది. ఆ శవానికి ఏదో పేరు పెట్టాలి కదా, లేదా వ్యవహారం నడుస్తుందండి. ఆ శవానికి ఏదో పేరు పెట్టాలి కదా, లేదా వ్యవహారం నడగం. ఆ శవానికి ఏదో పేరు పెడతాం, ఆ పేరు నాదంటాడు అన్నాడు. అది శవాందా పేరు ఆడిదండి. అందుచేత డిస్పర్స్ అయిపోతామండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మాకు 8వ తారీఖు వరకు ఈ రోజు వరకు ఏమి విశ్రాంతి లేదు, బాగా తయారైపోయి ఉన్నాను. ఇప్పుడు ఈ చెప్పేది కూడా ఏదో పట్టుదల కోసం చెబుతున్నాను. ఈ 14వ తారీఖు 8వ తారీఖు మీద రోజు ఏదో కార్యక్రమం. ఇప్పుడు మాకు కూడా ఇలా చెప్పడం, విచారణ చేసుకోవడం మంచిదండి. మీకేంటండి విచారణ చేసుకోవడం మంచిది, అన్నీ చెప్పాలని మేము చెప్పటం లేదు. ఏదో దేహ ప్రార్థన ఉంది కాబట్టి చెబుతున్నాం. నేను నిజంగా చెబుతున్నా హృదయపూర్వకంగా మీకు చెప్పటం లేదు. హృదయపూర్వకంగా చెప్తే ఇంకా బాగా చెబుదామండి, కానీ ప్రారంభం ఉంది కాబట్టి చెబుతున్నాం. ఇదంతా హార్ట్ఫుల్గా చెబుతున్నాం, డెడికేటెడ్గా చెబుతున్నాం అని ఈశ్వర్ ప్రీత్యర్థం చెబుతున్నాం అన్నమాట. చెప్పడం మా కాన్షియస్నెస్ మాకు చెబుతుంది కదండి, ఏదో ఫార్మాలిటీకి చెబుతున్నాం. వారు వచ్చారు వెళ్ళారు, అలాగే ఏదో ఫార్మాలిటీస్ కోసం అవి చెబుతున్నాం. ఇది ఈ ఒక్క గుర్తే పెట్టుకోండి. మీరు ఎంతో మంచివాళ్ళు అనుకోండి, చాలా బుద్ధిమంతులు అనుకోండి, మీరు మంచితనం రూపం ధరించి నడిచి వెళ్తా అంటే ఎలా ఉంటుందో మీరు అంత మంచివాళ్ళు అనుకోండి. ఎవరైనా బాగా అందంగా ఉంటారనుకోండి, కొంతమంది చాలా చిలకల్లా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. వాళ్ళు నడిచి వెళ్తాడు షేక్స్పియర్ అంటాడండి, బ్యూటీ వాక్స్ అని ఎడతంటాడు. మనుషులు కాదాళ్ళు సౌందర్యం వచ్చి భూమి మీద నడిచి వెళ్తాను. కొంతమంది బంగారు బొమ్మల్లా ఉంటారు, అది ఒక అది జ్ఞానం కాదు, అదొక విభూతి, అదొక ఐశ్వర్యం, అదొక ఐశ్వర్యం అంతేనా. అలాగే కొంతమందికి మంచితనం చాలా గుడ్నెస్ ఉంటుందన్న పాప, వాళ్ళు చేస్తే ఉపకారం చేస్తారండి. వాళ్ళకి మనం ఎన్ని అపకారాలు చేసినా మళ్ళీ తిరిగి అపకారం చేయరు. చేస్తే ఉపకారం చేస్తారు. వాళ్ళకి మనం చాలా అపకారాలు చేస్తాం అనుకోండి, వాళ్ళకి తిరిగి మనకు అపకారం చేయగల శక్తి ఉన్నా చేయరండి, చేయరండి. వాళ్ళ స్వభావం ఉండలేదు. ఏమండి ఆ మంచితనమే రూపం ధరించాలని అడిగి వెళ్తామనుకోండి, మీరంత మంచి వాళ్ళు అయినా ఆ దేహబుద్ధి మీకు పోలేదనుకోండి, ఆత్మజ్ఞానం కలగదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు నిజంగా బుద్ధిమంతులే, నిజంగా మంచి, అబద్ధంగా నేను చెప్పడం లేదండి. మీరు నిజంగా బుద్ధిమంతులే, నిజంగా మంచివాళ్ళు, అబద్ధం అబద్ధంగా కాదు, నిజంగా మంచివాళ్ళే. కానీ ఇక్కడ రాజీ లేదండి, ఇక్కడ రాజీ లేదండి. నాకు అసలు మీరు ఎంత మంచివాళ్ళైనా మంచివాళ్ళు అయితే మీకు భగవంతుడు మంచి పని చేస్తాడండి, అది మామూలుగా అది కర్మయోగంగా వచ్చేస్తుంది. మీరు మంచిస్తే మంచి వస్తుంది, మీద మళ్ళీ భోగాలు అనిపించవచ్చండి. మీరు మీ మంచి ఒకసారి ధనం కింద మారిపోతుంది, శుభ్రంగా భోగాలు అనిపించవచ్చండి. అదో తంటా అండి, మళ్ళీ భోగాలు అనిపిస్తే వాసన పట్టుకుంటారు, అదో తంటా అండి. అంచేది ఇక్కడ మీరు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు 100కి 100 మంచివాళ్ళు. ఆ చెడ్డతనం అనేది ఎలా ఉందో మీకు తెలియదు. నిజంగా అనుకోండి, మీకు దేహబుద్ధి పోలేదు అనుకోండి, మీకు ఆత్మజ్ఞానం కూడా కలగదు. అక్కడ దేవుడు రాజీ పడ్డ మీతో, నో కాంప్రమైజ్ అంట. ఆ కీలకం మీరు పట్టుకోండి. మీకు ప్రపంచంతో గౌరవం రావచ్చండి, మీకు అర్థమవుతుంది. మీ పేర్లు పుస్తకాల్లో రాసేయచ్చండి. మీకు దేహబుద్ధి పోకపోతే, మీకు దేహబుద్ధి పోకపోతే మీకు ఆత్మజ్ఞానం కలగదు. వివేకానంద ఎప్పుడైనా రామకృష్ణుడితో చిన్నప్పుడు పిల్లకాయగా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు, అది నీకు చదువు లేదండి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అంటే ఎవళ్ళు అనుకుంటున్నారు మీరు? ఓ నరేంద్ర దేవ్ అంటే ఎవడు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు 5 కాలేజీలు పెట్టారు, 10 హైస్కూళ్ళు కట్టారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు చాలా పెద్ద పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద చదువురాళ్ళే. మీకు చదువు లేని మొలానే వాళ్ళు గొప్పవాళ్ళని సంగతి మీకు తెలియటాలని ఇవ్వడం, అది ఏలకోవడం కాదు. ఒంటరిగా కూర్చున్నప్పుడు మరి గురువు గారిని ఏళన చేయకూడదు కదండి. మీకు చదువు లేదు, మీకు చదువు లేని మొలని ఈశ్వర చంద్రసాగర్ ఇచ్చే ఎటువంటి వాళ్ళ గురించి మీకు తెలియటం లేదు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అంటారు. వాళ్ళు ఉత్త గొప్పవాళ్ళ అంటాడు. మీకు ఆశ్చర్యం అండి, ఏం దేనికి గొప్పవాళ్ళు? వాళ్ళు గొప్పవాళ్ళే, ఉత్త గొప్పవాళ్ళు. అయ్యి బాబా, టాక్ చూడండి, రామకృష్ణుడు ఎంత ఖరీదు చూడండి, ఎంత ఎంత ధైర్యమో చూడండి. ఆ ఎంత దమ్ము ఉండాలని మనిషికి, ఎంత దమ్ము. ఇది నువ్వు చెప్పి నరేను బరే బులుగు నరేంద్రుడు, బులుగు నరేంద్రుడు వాడు ఊరికి ముద్ది పేరండి అడుగు. వేరే బులుగు నరేంద్రుడు నువ్వు చెప్పింది రైటే, వాళ్ళు చాలా గొప్పవాళ్ళనే అని నేను వింటున్నాను. కానీ ఉత్త గొప్పవాళ్ళు, లోపల సరుకు లేని గొప్పవాళ్ళు. ప్రజలు చెప్పుకోవడానికి గొప్పవాళ్ళు. ప్రజలు సోకాళ్ళు గ్రేట్. వాళ్ళు నిజంగా గ్రేట్ కాదు, గ్రేట్ అని పిలవబడే గ్రేట్. గ్రేట్ వేరు, సోకాళ్ళ గ్రేట్ వేరు. అలా మనిషి ఎంత ఖరీదంగా అడిపి, వాళ్ళు గొప్పవాళ్ళు నాకు కాదంటారు. అది ఆ ఉత్తమత్వాళ్ళ ఉత్తమత్వ గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అనకూడండి. మన అటువంటి మాటలు అనలేవండి. ఉత్తమత్వాళ్ళు అనకూడదు. ఎవరినండి చరిత్రలో రాసేవాళ్ళు? వరల్డ్ హిస్టరీలో రాసిన వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఉత్తమత్వాళ్ళు అనకూడండి. ఎంత ధైర్యం ఉండాలండి ఆడికి ఆ మాట ఎక్స్ప్రెస్ చేయడానికి? ఎవళ్ళ ఆడా నువ్వు ఎవళ్ళ గురించి, వాళ్ళ గురించి చెప్తున్నావా? ఆ ఉత్తమత్వాళ్ళ గురించా? ఏం చేయాలి? ప్రపంచ చరిత్రలో రాశారండి వాళ్ళ పేర్లు. అంటే వాళ్ళ దేహబుద్ధి వాళ్ళకి పోలేదు. ఎంత గొప్పవాళ్ళు అయితే ఎవడకు కావాలని. అది మీకు అర్థమవుతుంది. ఇక్కడ రామకృష్ణుడు చెప్పింది వాళ్ళ దేహాత్మబుద్ధి పోలేదు, వాళ్ళు అసత్యాన్ని సత్యం అనుకోవటం మానలేదు. మామూలుగా మీ కళ్ళకాళ్ళు గొప్పవాళ్ళ కింద కనిపించవచ్చు, నేను అంటున్నాను. కానీ ఉత్త గొప్పవాళ్ళు, గొప్పవాళ్ళని పిలుచుకోవడానికి ఉపయోగపడే గొప్పవాళ్ళు. నాట్ గ్రేట్ బట్ సోకాళ్ళు గ్రేట్. ఎవండ రామకృష్ణునికి ఒకటే తరగతి లేదు, ఆవిడ ధైర్యం అంటున్నాడు, ఖరీదు అంటుండే. ఇటువంటి భగవాన్ ఇలా అంటాడు, ఇటువంటి మాటలు వాడు అనేస్తాడండి. పెట్టేపీగా పేరు పెట్టి పేలిపోతాడండి. భగవాన్ ఉన్నారనుకోండి, బుద్ధుడు అనుకోండి, ఇటువంటి మాటలు అంటాడు, వాడు అనేస్తాడండి. అరే బులు నరేంద్రుడు, నువ్వు ఎవరైతే గొప్పవాళ్ళు అనుకుంటున్నావు, నేను ఒప్పుకుంటున్నాను వాళ్ళు గొప్పవాళ్ళని. వాళ్ళు ఉత్తవాళ్ళు ఏంటది? వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పు, ఆ గొప్పవాళ్ళని పిలవటానికి గొప్పవాళ్ళే. కానీ వాళ్ళకి దేహబుద్ధి పోలేదు. ఈ దేహము లేదా బుద్ధి వాళ్ళకి పోలేదు. అంటే నిజంగా గొప్పవాళ్ళు కాదు, ఉత్తమత్వ గొప్పవాళ్ళు బులి నరేంద్రుడు. అంటే ఇప్పుడు చిన్నతనం కాదండి నరేంద్రుడికి. ఈయన కలకత్తాలు అందరూ పెంచోడని చెప్పుకుంటున్నారు, నిజంగా పెంచోడనుకుంటున్నారు. ఈయన కలకత్తాలో అందరూ పెంచోడని చెప్పుకున్నారు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది నిజంగా పెంచోడని. అంటే ఆయన అంత ఎత్తి ఎదగలేక అంచేది. మీరు అటు నుంచి ఇటు వచ్చినా, ఇటు నుంచి అటు వచ్చినా, మీ అమ్మగారిలో కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారండి. నేను ఈ మధ్యన ఒక అమ్మగారితో ఫోన్లో మాట్లాడి చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు మీలో. నేను నోరు మూసేసాను. ఈ మధ్యన ఒక అమ్మగారితో నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. అమ్మగారు మీరు సాధన చేసుకుంటున్నారని అడిగాను మామూలు. ఏదో అడగాలి కదా, ఫోన్ టాక్కో సాధన చేసి ఏదో చేసుకుంటున్నాను అనుకోండి. నాన్నగారు ఇటు నుంచి ఏమొస్తుంది, అటు నుంచి రావాలి. ఏదో చేసుకుంటున్నా, అసలు చేయటలేదని ఎలా చెప్తాను? ఏదో చేసుకుంటున్నాను సాధన. ఇటు నుంచి ఏమొస్తుందండి? అటు నుంచి రావాలి. ఎటు నుంచి? వచ్చేది ఈశ్వరుడి దగ్గర నుంచి రావాలి. నేను చేసి ఎంతైనా బతికి ఎంతైనా సాధన అంతా అది చేస్తున్నాను, అసలు చేయటం లేదని అంటలేదు. ఇటు నుంచి వచ్చి చక్కి అలా వచ్చిదంతా అక్కడి నుంచి రావాలి. అంటే రామకృష్ణుడు ఈ మాట చెప్పుకోవడం ఏమని చెప్పాడు అంటే, మీకు నాకు 6 అడుగులు దూరం ఉందనుకోండి, మీకు నాకు ఇటువంటి ఈ మాట ఒకసారి రామకృష్ణుడు చెప్పాడు అమ్మగారు, అమ్మగారు మాట అర్థం వచ్చేలాగా, మీకు నాకు 6 అడుగులు దూరం ఉందనుకోండి, మీరు వేసేది నా వైపు 1 అడుగు, నేను 5 అడుగులు వేస్తాను, కానీ మీరు నేను కలుసుకోలేదు. ఈ 6 అడుగుల దూరం డిస్టెన్స్ కవర్ చేయాలి, కానీ మీరు వేసేది 1 అడుగు, కానీ నేను మీ వైపుకి వచ్చేది 5 అడుగులు వేయాలి. అంటే మీరు చేసేది తక్కువే, నా అనుగ్రహం ఎక్కువ అని చెబుతాం. నీకు అనిపిస్తుంది కష్టపడిపోతున్నాం అని, మీరు చేసేది తక్కువే, నా దయ మీకు ఎక్కువ, అది మీకు తెలియకుండా మీకు కష్టపడిపోతున్నాం, మేము సాధన చేస్తున్నామని మీరు అనుకుంటారు. ఆ ముసలావిడ ఏముంది, నాన్నగారు మీద ఇటు నుంచి వచ్చేది చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం, అసలు అడ్డు రావాలి, ఇటు నుంచి ఏమొస్తుందండి, ఏదో చేస్తున్నాం, రావాల్సినంత అటు నుంచి రావాలి, ఏది ఎక్కడిదైనా పరమాత్మ దగ్గర నుంచి రావాలి అటు నుంచి. అంటే రామకృష్ణుడు చెప్పిన దానికి సరిపోతుంది కదా, మీరు మీకు నాకు డిస్టెన్స్ 6 అడుగులు ఉంటే మీరు 1 అడుగు నా వైపుకి వస్తే నేను 5 అడుగులు మీ దగ్గరికి వస్తాను. అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ దూరం వచ్చినట్టు, ఈశ్వరుడు ఎక్కువ దూరం వచ్చినట్టు. అదే ఆ ముసలమ్మ గారు అన్నారు, చాలా వండర్ఫుల్గా చెప్పారు, ఇటు నుంచి ఏమొస్తుందండి, ఏ ఎంత వాళ్ళు మేము ఎంత సాధన చేస్తున్నాం, ఎంత చేయగలం, ఈ మనసు ఒకటి కుదిరిగా ఉన్నదో ఏదో చేస్తుంది, ఎంత చేయగలదు ఈ మనసు, రావాల్సిందంత ఆ పక్క నుంచే రావాలి. నెక్స్ట్ ప్రవచనం ఈ నెల 28వ తేదీ పాలకొల్లి కళ్యాణ మండపం. నెక్స్ట్ ప్రవచనం ఏది, ఈ నెల 28వ తేదీ, ఈ నెల అంటే నవంబర్ నెల 28వ తేదీ పాలకొల్లి కళ్యాణ మండపంలో ప్రవచనం. ఈ నెల 28వ తేదీ, ఈ నెల 28వ తేదీ పాలకొల్లి కళ్యాణ. తర్వాత డిసెంబర్లో జున్నూరులో మీటింగ్ పెడతాం, డిసెంబర్ 5 ఆ జ్ఞానానంద కార్యక్రమం ఒకటి ఉంది. మేము వచ్చే సంవత్సరానికి అన్ని కార్యక్రమాలు తగ్గించేసి జున్నూరికే పరిమితం చేద్దాం అనుకుంటున్నాం, జున్నూరికే పరిమితం చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు గాలి మన దారం తెగిపోయింది, గాలిపటం అటు ఇటు ఎగిరి వెళ్ళిపోతాం, దారం తెగిపోయింది. ఇప్పుడు ఆ గాలిపటం మన చేతిలో ఎంతసేపు ఉంటుంది, ఆ దారం తెగరం చేపు, దారం తెగిపోయింది అనుకోండి, అది ఇష్టం వచ్చి వెళ్ళిపోతుంది. అలా ఉంది మన పరిస్థితి, ఎక్కడికి వెళ్తున్నాం మనకు, అలా మనం ఎక్కడికి తెగిపోయిన దారం తెగిపోయిన గాలిపటం ఎలా ఉందో మన అందరి పరిస్థితి అలా ఉంది. ఈ గాలిపటం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు, ఏ ఊరు వెళుతున్నాం మనకు తెలియదు, 8వ తారీఖు నుంచి తిరుగుతున్నాం, ఇప్పుడు అడగ ఏ ఊరు వెళుతున్నాం మనకు తెలియట్లేదు, ఎక్కడికి వెళుతున్నాం మనకు తెలియట్లేదు. అంచేతా చెగిపోయిన గాలిపటంలా ఉండకూడదు మనం, చెగిపోయిన ఎప్పుడూ అటు ఇటు తిరిగే రాయికి నాచు అంటుకుంటుందా, స్థిరంగా ఒక చోట ఉంటే దానికి నాచు అంటుకుంటుంది, ఏది రాయికి ఎప్పుడు ప్రవాహంగా కొట్టిపోయి రాయికి నాచేమంటుకుంటుంది. మనం చోట ఎక్కడో చోట పడి ఉంటే సరిపోతుంది, అది జిన్నూరు రమణ కేంద్రం ఒకటి ఉంది కదా, ఎక్కడికి వెళుతున్నామో మనకు తెలియదు, ఏ ఊరు వెళుతున్నామో మనకు తెలియదు, ఏ ఊరు వస్తున్నామో మనకు తెలియదు. ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయో, తెగిపోయిన గాలిపటంలా ఉన్నాయి, ఆ గాలిపటం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అయితే వచ్చే సంవత్సరానికి మిగతా చోట్ల ఈ తగ్గించేద్దాం, ఈ ఈ మీటింగ్లో అవి తగ్గించేద్దాం. సరే ఈ నెల ముందు గుర్తుపెట్టుకోండి, నవంబర్ 4 జ్ఞానానంద తర్వాత చెబుతాం, ఈ నెల 28వ తేదీ పాలకొల్లి కళ్యాణ మండపంలో. మీరు ఎవరైనా భోజనం చేసేవాళ్ళు ఉంటే 12 అక్కడ కూడా భోజనాలు పెడతారు, ఎక్కడ కార్తీక మాసం భోజనాలు పాలకొల్లిలో కూడా పెడతారు, అది మీకు ఇష్టమైతే వచ్చి భోజనాలు చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రవచనం నవంబర్ 28వ తేదీ.